చిన్నపిల్లలు తల్లిదండ్రుల కొరకు గీసిన చిత్రములను మీరెప్పుడైనా చూసారా? అవి చాలాసార్లు ఆ తల్లిదండ్రుల చిత్రముల వలె కనిపించవు గాని వారు ఆ చిత్రములను చాలా జాగ్రత్తగా దాచిపెడతారు. వారికి ఆ చిత్రముల యొక్క విలువ వాటి యొక్క నాణ్యతలో కనిపించదు గాని వారి పిల్లలు వారి కొరకు కలిగి ఉన్న భావనలలో కనిపిస్తుంది. ఆ చిత్రములు ఎంత వికారముగా గీయబడినప్పటికీ అవి తల్లిదండ్రులను సూచిస్తాయి. ఆధునిక మానవాళి విషయంలో కూడా ఇదే నిజమై ఉన్నది. మనము దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్రములుగా లేనప్పటికీ మనము ఆయన స్వరూపములమై ఉన్నాము, మరియు అది మనకు మర్యాదను, గౌరవమును, అధికారమును, లోకములో ఉన్నతమైన పిలుపును ఇస్తుంది. మనుష్యుడు ఏపాటివాడు అను మన పాఠ్యక్రమములో ఇది 2వ పాఠము. ఈ పాఠమునకు దేవుని స్వరూపము అను శీర్షికనిచ్చాము. ఎందుకంటే మానవులు దేవుని స్వరూపమందు సృజించబడుట అంటే అర్థమేమిటో ఇక్కడ మనము పరీక్షిస్తాము. దేవుని స్వరూపములుగా ఉండుట అంటే దేవుని ప్రతిమగాను లేక చిత్రముగాను ఉండుట అని ఇంతకుముందు పాఠములో మనము చూశాము. పురాతన పశ్చిమాసియాలో రాజు యొక్క దయను మరియు గొప్పతనమును పౌరులకు గుర్తు చేయుటకు, రాజుకు లోబడి ఉండమని ప్రజలను ప్రోత్సహించుటకు, మరియు తన ప్రజలతో రాజు ఉన్నాడు అని చూపుటకు రాజ్యమంతటిలో రాజు యొక్క ప్రతిమలు నిలబెట్టబడేవి. అదేవిధముగా మానవులు దేవుని పోలికలో చేయబడ్డారు. ఆదికాండము 1:27 ఇలా వ్రాయబడి ఉన్నది: దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. మానవులు సృష్టి యావత్తుకు దేవుని శక్తిని, అధికారమును మరియు మంచితనమును గుర్తుచేయు భౌతిక ప్రతినిధులుగా ఉన్నారు, మరియు మన ద్వారా ఆయన సర్వలోకము మీద మరియు దానిలోని జీవులన్నిటి మీద తన పరిపాలనను కనుపరుస్తాడు. ఈ పాఠములో దేవుని స్వరూపములుగా మానవుల యొక్క పాత్రలోని 3 కోణములను మనము పరిశీలన చేద్దాము. మొదటిగా దేవుని స్వరూపము మనకు ఇవ్వబడిన స్థానము లేక పదవి అయ్యున్నదని మనము చూద్దాము. 2వదిగా దేవుని స్వరూపములుగా మనము కలిగి ఉన్న గుణముల మీద దృష్టి పెడదాము. 3వదిగా దేవుని స్వరూపములుగా మన అనుబంధముల యొక్క స్వభావమును వర్ణించుదాము. ముందుగా మన స్థానమును చూద్దాము. దేవుని స్వరూపము అను స్థానము దేవుడు మానవాళికి ఇచ్చిన అధికారములో నాటబడియున్నది. ఇంతకుముందు పాఠములో మనము చూసినట్లు ఆయన తరపున సృష్టిని పాలించుటకు దేవుడు మానవులను నియమించాడు. ఆదికాండము 1:25-27 వినండి: దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను, దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. లేఖనము మనలను దేవుని స్వరూపములు అని పరిచయం చేసిన వెంటనే మనము సృష్టిని ఏలుచున్నాము అని అది సెలవిస్తుంది. కాబట్టి దేవుని స్వరూపముగా ఉండుటలో ఒక ప్రాముఖ్యమైన అంశము ఏమనగా మనము నియమించబడిన నాయకుల స్థానమును కలిగి ఉన్నాము. వేదాంత శాస్త్ర పరిభాషలో మనము దేవుని యొక్క ఉపరాజ ప్రతినిధులముగా అనగా ఆయనకు పరిపాలనా సహాయకులముగా ఉన్నాము, లేక పురాతన పశ్చిమాసియా పరిభాషలో ఆయన సేవకులము లేక సామంతరాజులముగా ఉన్నాము. మొదటిగా బైబిల్ కాలములలో అబద్ధ దేవతల ప్రతిమలు ఏ విధముగా పనిచేశాయో చూచుట ద్వారా ఈ స్థానమును మనము చూద్దాము. 2వదిగా ఈ స్వరూపములు నిజమైన దేవుని యొక్క స్వరూపములుగా మన పాత్ర మీద ఎలా దృష్టిని నిలిపాయో చూద్దాము. అబద్ధ దేవతల స్వరూపములను చూస్తూ ఆరంభిద్దాము. ఈ పాఠములో మన ఉద్దేశముల కొరకు పురాతన పశ్చిమాసియాలో అబద్ధ దేవతల యొక్క 2 రకముల స్వరూపముల మీద మనము దృష్టి పెడదాము: విగ్రహములు మరియు రాజులు. ముందుగా విగ్రహములను గూర్చి చూద్దాము. పురాతన పశ్చిమాసియాలోని మతములను గూర్చి మనము చేసిన అధ్యయనము మరియు పరిశోధనల ద్వారా విగ్రహములను ఆరాధించుట ఆ దినములలో చాలా సామాన్యమైన విషయమని మనము తెలుసుకుంటాము. వారు వాటిని ఆరాధించేవారు, మరియు అవి వారు బలమునకు మరియు అనేక ఆశీర్వాదములకు మూలముగా ఉన్నాయని భావించేవారు. విగ్రహములను గాని లేక ఆయన ప్రతిమలను గాని లేక ఆయనను పోలిన ప్రతిమలను గాని చేసుకోకూడదని దేవుడు తన ప్రజలను హెచ్చరించాడు. దీనికి ప్రధానమైన కారణము ఏమిటంటే, దేవుడు ఆత్మయ్యున్నాడు మరియు భౌతిక శరీరములో లేక ప్రతిమలో ఆయనను నిర్వచించుట సాధ్యము కాదు. మనము స్పృశించగల ఇతర విషయములను ఆరాధించుట నుండి దేవుని శక్తి మరియు ఆయన మహత్వము మనలను ఆపుచేస్తుంది. విగ్రహములు చేతితో చేయబడిన ప్రతిమలయ్యున్నాయి. అయితే అవి కేవలం దేవతల యొక్క దృశ్య ప్రాతినిధ్యాలు మాత్రమే కాదు. ఒక విగ్రహము చేయబడినప్పుడు అది ప్రాతినిధ్యం వహించిన దేవత ఆత్మీయముగా ఆ విగ్రహములోనికి వస్తాడు లేక దానిలో నివసిస్తాడు అని తలంచేవారు. ఇందుమూలముగానే ప్రాచీన మతముల వారు విగ్రహములను పూజించేవారు. దేవతలు తమ ప్రజల మధ్య నివసించుటకు ప్రతిమలను సాధనములుగా ఉపయోగించేవారని వారు నమ్మారు. ఈ విధముగా విగ్రహములు ఆ దేవతలకు ప్రతినిధులుగాను ప్రత్యామ్నాయాలుగాను అయ్యాయి. ఈ నమ్మకమునకు ఆదిమ చారిత్రక రుజువు క్రీస్తు పూర్వము 3వ సహస్రాబ్దిలోని పిరమిడ్ల యుగములో ఒక ఐగుప్తు స్టెల్లా లేక చెక్కబడిన రాతి మీద నమోదు చేయబడింది. ఇతర దేవతలు నివసించుటకుగాను తహ్ దేవత విగ్రహములను చేశాడు అని ఇది వివరిస్తుంది. 1912లో ప్రచురించబడిన జేమ్స్ హెన్రీ బ్రెస్టెడ్ రచన అయిన డెవలప్మెంట్ ఆఫ్ రిలీజియన్ అండ్ థాట్ ఇన్ ఏన్షియంట్ ఈజిప్ట్లో ఇవ్వబడిన ఈ మాటల యొక్క అనువాదమును వినండి. తహ్ వారి శరీరముల పోలికలో వారి మనస్సులకు సంతృప్తి కలిగించినట్లు ప్రతిమలను చేశాడు. తరువాత దేవతలు ప్రతి చెక్క, ప్రతి రాయి మరియు ప్రతి లోహములోనికి ప్రవేశించారు. హబక్కు గ్రంథము 2వ అధ్యాయము 18-19 వచనాలలో ప్రవక్త అయిన హబక్కు ఈ నమ్మకమును విమర్శిస్తూ ఇలా అన్నాడు. చెక్కడపు పనివాడు విగ్రహమును చిక్కుట వలన ప్రయోజనమేమి? కర్రను చూచి మేలుకొమ్మనియు మూగరాతిని చూచి లెమ్మనియు చెప్పువానికి శ్రమ. అది ఏమైనా బోధింపగలదా? అది బంగారముతోనూ వెండితోనూ పూతపూయబడినుగాని దానిలో శ్వాసమెంతమాత్రమునూ లేదు. దైవిక ద్రవ్యము లేక శ్వాస వారి విగ్రహములలో నివసించింది. అనగా వారి దేవతలు తమ విగ్రహముల ద్వారా వారి మాటలను వినగలరు మరియు వాటికి స్పందించగలరు అని హబక్కు విమర్శించిన అబద్ధమతములు నమ్మాయి. అయితే విగ్రహములలో అట్టి దైవిక సన్నిధి నిలిచియుండదని హబక్కు ఉద్ఘాటించాడు. అదేవిధముగా యెషయా గ్రంథము 44వ అధ్యాయములో ఒక వడ్లవాడు చెట్టు కొట్టి దానితో పొయ్యి కట్టెలు చేసి దానిమీద భోజనము వండి దానిలో మిగిలిన దాని నుండి ఒక విగ్రహమును చేస్తాడు అని చెబుతూ దేవుడు విగ్రహముల ఉపయోగమును హేళన చేశాడు. ఆ విగ్రహము ఏ విధముగా కూడా విశేషమైనది కాదని స్పష్టమై ఉంటుంది. అయితే విగ్రహారాధికులు ఎంత మోసములో బ్రతుకుతారంటే వారు తమకు తాము చెప్పుకున్న అబద్ధములను గుర్తించలేరు. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 13-20 వచనాలలో మనము చదువునట్లు, వడ్లవాడు దేవదారు చెట్లను నరకవలనని పూనుకొనును, శ్మశాన వృక్షమును గాని సరళ వృక్షమును గాని సింధూర వృక్షములను గాని అడవి వృక్షములలో ఏదో ఒక దానిని తీసుకొనును. ఒకడు పొయ్యి కట్టెలకు వాటినుపయోగించును, వాటిలో కొంత తీసుకొని చలి కాచుకొనును, నిప్పు రాజబెట్టి రొట్టె కాల్చుకొనును, దానిలో మిగిలిన భాగముతో తనకు దేవతగానున్న విగ్రహమును చేయించుకొనును, దాని ఎదుట సాగిలపడుచు నమస్కారము చేయుచు నీవే నా దేవుడవు నన్ను రక్షింపుమని ప్రార్థించును. ఎవడును ఆలోచన చేయడు, నా కుడి చేతిలో అబద్ధమున్నది గదా. వారు తమ విగ్రహములకు ఆహారము పెట్టినప్పుడు లేక వాటిని నూనెతో అభిషేకించినప్పుడు లేక ఇతర విధములుగా వాటిని పూజించినప్పుడు వారు చూపు ఆసక్తి ద్వారా తమ దేవతలు మహిమను పొందుతారని మరియు లాభమును పొందుతారని పురాతన విగ్రహారాధికులు నమ్మేవారు. కానీ వాస్తవానికి విగ్రహాలు శక్తిలేనివి మరియు వాటిలో ఏ విధమైన ఆత్మ కూడా నివసించదు. అయితే ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 17వచనము, 106వ కీర్తన 37వచనము మరియు మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 20వ వచనం వంటి చోట్ల మనము నేర్చుకున్నట్లు కొన్ని అబద్ధ దేవతలు వాస్తవానికి దయ్యములు అని లేఖనము బోధిస్తుంది. మిగిలిన అబద్ధ దేవతలు స్పష్టముగా కల్పితములై ఉన్నవి. అయితే ఏది ఏమైనా విగ్రహములు విలువలేనివి మరియు శక్తిలేనివై ఉన్నాయి. విగ్రహములు దేవతల ప్రతిమలయ్యున్నవి అను విషయమును లేఖనములు తిరస్కరించుటలేదు. అవి ప్రాతినిధ్యం వహించు దేవతలు అబద్ధములు అని, ప్రతిమలు శక్తిలేనివి అని లేఖనము ఉద్ఘాటిస్తుంది. అయితే ఈ అబద్ధమతములు ఎన్ని తప్పుదములు కలిగియున్నను దేవుని స్వరూపము అను పదమును ప్రాచీన ప్రజలు ఏ విధముగా అర్థము చేసుకున్నారు అనే విషయమును అర్థము చేసుకున్నటలో అవి మనకు సహాయము చేయగలవు. ప్రాచీన శ్రోతలకు దేవుని ప్రతిమ ఒక పవిత్రమైన వస్తువు అని అవి చూపుతాయి. ప్రతిమలు దేవతలకు ప్రాతినిధ్యములుగా ఉండేవి. అవి దేవతల మీద నమ్మకమును వ్యక్తపరిచేవి మరియు ప్రోత్సహించేవి. అవి దేవతల యొక్క గౌరవమును వ్యాప్తి చెందించేవి మరియు దేవతలు ప్రజల మధ్య ఉండుటకు మరియు వారి ప్రజలను దీవించుటకు అవి సాధనములుగా ఉన్నాయని ప్రజలు తలంచేవారు. విగ్రహములు అబద్ధ దేవతల యొక్క స్వరూపములుగా ఎలా పనిచేశాయో చూశాము గనుక ఇప్పుడు మానవరాజులను చూద్దాము. పురాతన పశ్చిమాసియాలోని అనేక సంస్కృతులలో రాజులను తాము సేవించు దేవతల యొక్క స్వరూపములు అని పిలిచేవారు. విగ్రహములలో దేవతలు నివసిస్తారు అను ఆలోచనను పోలిన విధముగానే రాజులకు దేవతల యొక్క విశేషమైన సన్నిధిలోనికి వెళ్ళే అవకాశం ఉండేదని భావించేవారు. కాబట్టి కొంతవరకు వారిని ఇలా పిలవడం జరిగేది. రాజులు దేవుని చిత్తమును ప్రతిబింబించేవారు కాబట్టి కూడా కొంతవరకు ఇలా జరిగేది. రాజులు దేవతల యొక్క చిత్తమును మరియు జ్ఞానమును నేర్చుకోవలసి ఉండేది మరియు తరువాత ఆ చిత్తమును తమ రాజ్యము అంతటా అమలుపరచవలసి ఉండేది. ఉదాహరణకు క్రీస్తు పూర్వము 1500 మొదలుకొని ఐగుప్తులో నూతన రాజ్యము కాలములో ఫరోలు వేర్వేరు దేవతల యొక్క స్వరూపములుగా సంబోధించబడేవారు మరియు ఈ ఆచారము పాత నిబంధన కాలములో కూడా కొనసాగింది. క్రీస్తు పూర్వం 16వ శతాబ్దములో పాలించిన అమోసిస్ 1 రాజును సూర్యదేవత అయిన రే యొక్క స్వరూపము అని పిలిచేవారని మనకు తెలుసు. క్రీస్తు పూర్వం 14వ శతాబ్దములో పాలించిన అమెనోఫిస్ 3ను అమోను దేవత నా జీవించు స్వరూపము అని సంబోధించింది. నీవు నా ప్రియకుమారునివి, నా స్వరూపమువు, సమాధానముతో భూమిని పాలించుటకు నేను దానిని నీకిచ్చాను అని అమోన్ రే దేవత అమెనోఫిస్ 3కు సెలవిచ్చింది. ఈ సంబోధనలలో మనము చూస్తున్నట్లు ఫరోలు దేవతల యొక్క భూలోక రాజ్యములను పాలించారు కాబట్టి వారు దేవతల యొక్క స్వరూపములుగా పరిగణించబడేవారు. దేవతలు వారికి విశేషమైన అనుగ్రహమును చూపారని, వారితో తరచుగా సంభాషిస్తూ ఉండేవారని మరియు రాజులు తమ చిత్తములను నెరవేర్చాలని కోరారని ప్రజలు ఆలోచించేవారు. అషూరు వంటి మెసపతమియా రాజ్యములలో కూడా మనము దీనిని చూస్తాము. కానీ అక్కడ ఈ ఆచారము తక్కువ ఖ్యాతిని పొందింది. అనేక మంది రాజులను సూర్యదేవత అయిన షమాష్ యొక్క స్వరూపముగాను, అషూరియుల సర్వదేవత అయిన మర్దూక్ యొక్క స్వరూపముగాను మరియు మర్దూక్కు మరొక పేరైన ప్రభువు అను అర్థము గల బెల్ యొక్క స్వరూపముగాను సంబోధించేవారు. మరికొన్నిసార్లు ఏ దేవత పేరు తీసుకునకుండా వారిని కేవలం దేవత యొక్క స్వరూపముగా మాత్రమే గుర్తించేవారు. ఉదాహరణకు స్టేట్ ఆర్కైవ్స్ ఆఫ్ అసిరియా 10:10లో యాజకుడైన అదాద్ షుము ఉసూర్ ఎసర్హోదోన్ రాజుకు వ్రాసిన ఒక లేఖ ఉన్నది. క్రీస్తు పూర్వము 681 మరియు 669 మధ్య కాలంలో అదాద్ షుము ఉసూర్ ఇలా రాశాడు. మానవుడు ఒక దేవత యొక్క ఛాయవలే ఉన్నాడు, అయితే రాజు ఒక దేవత యొక్క స్వరూపమై ఉన్నాడు. మునుపటి లేఖలో అసర్హోదోన్ మరియు అతని తండ్రి అషూరు రాజైన సెనహరేబు ఇరువురు బెల్ యొక్క స్వరూపములై ఉన్నారని అదాత్ షుము ఉసూర్ తెలియజేశాడు. కాబట్టి విశేషముగా ఎసర్హదోన్ దేవత యొక్క స్వరూపమని అతడు చెప్పలేదు. కాని ఇతర ప్రజల కంటే ఎక్కువ రాజులకు దేవతలతో దగ్గర సంబంధం ఉంటుంది అని అదాద్ షుము ఉసూర్ చెబుతున్నాడు. కాబట్టి ఇతర ప్రజల కంటే ఎక్కువగా రాజులు దేవతలను పోలియున్నారు. పురాతన పశ్చిమాసియా స్వరూపములను పలు స్థాయిల్లో గుర్తించేది అను సూచన మానవుడు దేవత యొక్క ఛాయగా ఉన్నాడు అని అదాద్ షుము ఉసూర్ పలికిన మాటలలో కనిపిస్తుంది. రాజులు దేవతల యొక్క నిజమైన స్వరూపములై ఉన్నారు. కానీ తక్కువ స్థాయి గల ప్రజలు కూడా కొంతవరకు దైవిక స్వరూపములై ఉన్నారు. అనగా దేవత యొక్క వాస్తవిక స్వరూపమై ఉండుటకు బదులుగా ఛాయవలే ఉన్నారు అని వారు నమ్మి ఉంటారు. ఏది ఏమైనా దేవుని స్వరూపము అను పదము యొక్క ఉపయోగము మోషే యొక్క వాస్తవిక శ్రోతలు ఆదికాండములో అతని బోధనలను ఏ విధముగా స్వీకరించారు అనే విషయమును అర్థము చేసుకునుటలో సహాయపడుతుంది. రాజులు దేవత యొక్క అధికారమును మరియు చిత్తమును ప్రతిబింబించేవారు కాబట్టి పురాతన శ్రోతలు రాజులను ప్రాథమిక స్వరూపములుగా చూసినట్లు అవి సూచిస్తాయి. ఫలితముగా దేవుని స్వరూపము అను పదము మానవులకు అనువర్తించబడుటను వారు వినినప్పుడు అది రాజు యొక్క పదవిని గురించి మాట్లాడుతుంది అని వారు సులభముగా అర్థము చేసుకుని ఉంటారు. బైబిలు కాలములలో పనిచేసిన అబద్ధ దేవతల యొక్క స్వరూపములను చూచుట ద్వారా దేవుని స్వరూపము అను స్థానమును ఇప్పటి వరకు మనము పరిశీలించాము. కాబట్టి ఇప్పుడు లేఖనము మానవాళిని నిజదేవుని యొక్క స్వరూపములుగా ఎలా వర్ణిస్తుందో చూద్దాము. సృష్టివారములో దేవుడు సర్వలోకమును సృజించాడు మరియు ఆజ్ఞాపించాడు అని ఆదికాండము 1వ అధ్యాయం మనకు తెలియజేస్తుంది. మరియు వారములోని 6వ మరియు చివరి పని రోజున సృష్టిలో ఆయన చేసిన చివరి కార్యముగా ఆయన మానవాళిని సృజించాడు. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనమును వినండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియూ పలికెను. మనము దేవుని యొక్క స్వరూపము మరియు పోలిక అయ్యున్నామని లేఖనము మొట్టమొదటిగా చెబుతుంది. దేవుడు మానవాళిని గూర్చి ఆలోచన చేయుటలోని ప్రధానమైన మార్గములలో ఇది ఒకటై ఉన్నది. కాబట్టి మానవులు దేవుని స్వరూపమందు మరియు పోలికలో చేయబడుటను గూర్చి బైబిల్ మాట్లాడునప్పుడు వాస్తవానికి మానవులు ఏమయ్యున్నారో మరియు మానవులు ఏమి చేయుచున్నారో అదంతా దేవుని స్వరూపమయ్యున్నదని బైబిల్ ప్రధానముగా సెలవిస్తుంది. ఈ పదములు ఒకదానిని మరొకటి బయలుపరుస్తాయి. కాబట్టి మనము దేవుని స్వరూపమయ్యున్నాము మరియు పోలికే అను పదము దీనిని మరింత క్షుణ్ణముగా వర్ణిస్తుంది. మనము దేవుని యొక్క ఖచ్చితమైన అచ్చుబొమ్మలము కాదు, మనము దేవుని పోలి ఉన్నాము. కాబట్టి ఇది ప్రాతినిధ్య క్రియాశీలకముగా ఉన్నది గాని స్థిరమైన అచ్చువలే లేదు. మనము ఏమయ్యున్నామో అదంతా దేవుని ప్రతిబింబిస్తుంది. దేవుడు తనకు ప్రతినిధులుగా ఉండునట్లు ఒకనిన్ని చేయాలని తలంచినప్పుడు మానవాళి సృజించబడింది అను సత్యమును మనం మర్చిపోకూడదు. మానవులు నిజమైన దేవుని యొక్క స్వరూపములయ్యున్నారు అను విషయమును గూర్చిన మన చర్చ 3 భాగములుగా విభాగించబడుతుంది. మొదటిగా స్వరూపము మరియు పోలికే అను పదములకు బైబిల్ పదజాలమును మనము విశదీకరిద్దాము. 2వదిగా యేసు దేవుని యొక్క పరిపూర్ణమైన స్వరూపముగా ఉన్నాడు అను విషయమును పరిగణిద్దాము. 3వదిగా దేవుని స్వరూపములుగా మనము కలిగి ఉన్న అధికారమును వర్ణిద్దాము. ముందుగా స్వరూపము మరియు పోలికే అను పదజాలమును చూద్దాము. స్వరూపము లేక హెబ్రీ భాషలో సెలేం మరియు పోలికే లేక హెబ్రీ భాషలో డిమూత్ అను పదముల యొక్క అర్థములు ఒకటి కాదు, కానీ అవి అనేక విధాలుగా అంతర్వ్యాప్తి కలిగి ఉన్నాయి. సంఖ్యాకాండము 33వ అధ్యాయము 52వ వచనము, 2వ రాజుల గ్రంథము 11వ అధ్యాయం 18వ వచనము మరియు ఎహెజ్కేల్ గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనము మరియు 16వ అధ్యాయం 17వ వచనముల వలె ఒక స్వరూపము పోతపోయబడిన లేక చెక్కిన విగ్రహము అయ్యుండవచ్చు. 1 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము 5, 11 వచనములలో నిబంధన మందసముతో పాటు తిరిగి వచ్చిన బంగారు ఎలుకల వలె అది ఒక మాదిరి అయ్యుండవచ్చు. 39వ కీర్తన 6వ వచనము మరియు 73వ కీర్తన 20వ వచనముల వలె అది ఒక ప్రతిబింబము లేక ఛాయ అయ్యుండవచ్చు. భిన్నముగా పోలికే అను పదము ఒక విగ్రహముతో ఎన్నడునూ గుర్తించబడలేదు. అయితే 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనములోని ఇత్తడి ఎద్దుల వలె అది శిల్పమును సూచిస్తుంది. 2వ రాజుల గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనములో బలిపీఠము కొరకు వేయబడిన రేఖామాత్రను లేక ప్రణాళికలను అది సూచిస్తుంది. మరియు పాత నిబంధన ప్రవచన రచనలన్నిటిలో అది ఒకదానిని మరొక దానితో పోల్చుట ద్వారా ఆ వస్తువు యొక్క ఆకారమును లేక ధ్వనిని వర్ణిస్తుంది. ఉదాహరణకు యెషయా గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనములో పర్వతముల మీద ధ్వని గొప్ప జనసమూహముల యొక్క ధ్వనిని పోలియున్నది. అనేక జంతువులను పోలిన మరియు వజ్రముల వలె ప్రకాశించిన సృష్టములు ఉన్న దేవుని రథసింహాసనం యొక్క ప్రత్యక్షతను వర్ణించినప్పుడు ఎహెజ్కేలు గ్రంథము 1వ మరియు 10వ అధ్యాయములలో ప్రవక్త అయిన ఎహెజ్కేలు పోలికే అను పదమును ఉపయోగించాడు. మరియు దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 16వ వచనములో మనుష్య పోలికే లేక రూపములో ఉన్న ఒక దేవదూత అయిన సందేశకును గూర్చి ప్రవక్త వర్ణించాడు. ఒకే విధముగా లేనప్పటికీ స్వరూపము మరియు పోలికే అను పదముల యొక్క అర్థములు అంతర్వ్యాప్తి చెందుతాయి. ఎందుకంటే ఆ రెండూ ఒక ఉన్నతమైన వాస్తవికత యొక్క మాదిరిని లేక రేఖాచిత్రమును సూచిస్తాయి. అదే విధముగా మానవులు దేవుని శక్తి, అధికారము మరియు మంచితనమునకు మాదిరిగా ఉన్నారు. కాబట్టి మనము దేవుని స్వరూపములుగాను పోలికలుగాను ఉన్నాము. నిస్సందేహముగా మన శక్తి, అధికారము మరియు మంచితనము ఆయనతో పోల్చితే చాలా సూక్ష్మముగా ఉంటాయి, అయినను అవి ఆయన వైపుకు చూపుతాయి. ఇప్పుడు స్వరూపము మరియు పోలికే అను పదములను కలిపి ఉపయోగించినప్పుడు వాటి యొక్క సమగ్ర అర్థము కేవలము అంతర్వ్యాప్తి కంటే విశాలముగా ఉంటుంది అని అనేక మంది వేదాంతవేత్తలు నమ్ముతారు. విశేషముగా స్వరూపము దేవునితో మన సామ్యమును చూపుతున్నప్పటికీ పోలికే దేవునికి మానవాళికి మధ్య ఉన్న వ్యత్యాసమును తెలియజేస్తుంది అని, తద్వారా మనము ఖచ్చితముగా ఆయన వలె ఉన్నట్లు ఊహించుకోమని కొందరు వాదిస్తారు. ఆదికాండం 1:26 పాత నిబంధనలో మరొక పదము మాత్రమే స్వరూపము మరియు పోలికే అను పదములను కలిపి ఉపయోగిస్తుంది. అది ఆదికాండము 5:3. ఇక్కడ షేతు అతని తండ్రి అయిన ఆదాము యొక్క స్వరూపములోను పోలికలోను ఉన్నాడని తెలుపబడింది. అవును, భూలోక తండ్రి యొక్క స్వరూపము మరియు పోలికలో ఉండుట దేవుని స్వరూపము మరియు పోలికలో ఉండుట కంటే చాలా భిన్నముగా ఉన్నది. ఆదాము మరియు షేతు ఇరువురు మానవులే, కాని దేవుడు మాత్రమే దేవుడయ్యున్నాడు. రోమాపత్రిక 3:30 పౌలు వ్రాస్తున్నట్లు, దేవుడు ఒకడే. 1 కొరింథీ పత్రిక 8:6 మరియు యాకోబు పత్రిక 2:19 కూడా మనం ఇలాంటి కథనములనే చూస్తాము. మనము చిన్న దేవుళ్ళము కాదని, భవిష్యత్తులో మనము దేవుళ్లము కాబోమని లేఖనము చాలా స్పష్టముగా తెలియజేస్తుంది. నూతన ఆకాశములు మరియు నూతన భూమిలో మనము మహిమపరచబడినప్పుడు కూడా మనము సృష్టములుగానే ఉంటాము, మరియు దేవుడు అప్పటికీ మనకంటే చాలా గొప్పవానిగా ఉంటాడు. అయినప్పటికీ మనము దేవుని గుణముల యొక్క ప్రతిబింబములుగా మాత్రమే లేము అని చూచున్నట్లు ఆదాము మరియు షేతు మధ్య ఉన్న సామ్యము మనలను పురికొల్పాలి. దేవుని స్వరూపమందు మానవులు సృజించబడుటను గూర్చి మనము ఆలోచన చేసినప్పుడు మన మధ్య సామ్యములు ఉన్నాయి మరియు భిన్నత్వములు కూడా ఉన్నాయి. మనము దేవుని స్వరూపమందు ఉన్నాము అని అది సంబోధించున్నప్పుడు మనము చిన్న దేవుళ్ళముగా ఉన్నామని దాని అర్థము కాదు అను విషయమును మనము జ్ఞాపకముంచుకోవాలి. మరొక మాటలో, మనము ఆయన చేసిన విధముగా కొన్ని పనులను చేయగలుగుతున్నాము, అనగా మనము సృష్టించగలుగుతున్నాము. మనము శూన్యములో నుండి సృష్టించలేము గాని మానవులను సృష్టికి రాయబారులుగా మనము చూసిన ప్రతిసారి అది దైవిక స్వరూపము యొక్క ప్రతిబింబమై ఉన్నది. మనము నైతిక రాయబారులముగా కూడా ఉన్నాము. మనము ఎంపికలను చేసుకోగలము. ఏది మేలో మరియు ఏది కీడో మనము నిర్ణయించుకోగలము అను సత్యము. నైతిక రాయబారులుగా ఉండు శక్తి మనలో ఉన్నదను వాస్తవము కూడా దైవిక స్వరూపమునకు ప్రతిబింబముగా ఉన్నది, మరియు మనము ఆయన వలె దైవికమైన ఆలోచనలను కలిగి ఉండగలము మరియు దేవుని గూర్చి ఆలోచన చేయగలము అను సత్యము మనము ఆయనను పోలియున్నాము అనుటకు రుజువులుగా ఉన్నాయి. స్వరూపము మరియు పోలికే అను బైబిల్ పదజాలములో నుండి వేదాంతవేత్తలు అనేక రకములైన సిద్ధాంతములను వెలికితీస్తారు. కొన్ని దేవుని సృష్టి మీద అధికారముపై దృష్టిని పెడతాయి. మరికొన్ని మనము వాస్తవముగా చేయు పనిని గూర్చి మాట్లాడతాయి. ఇంకొన్ని మనలను జంతువుల నుండి వేరుపరచు విధముగా మనము దేవుని గుణములను కలిగి ఉన్నామని సత్యమును ఉద్ఘాటిస్తాయి, మరియు ఈ దృష్టికోణములన్నీ సత్యములై ఉన్నవి. దేవుని సేవక రాజులముగా మనము భూమిని పాలిస్తాము కాబట్టి, మరియు మన బాధ్యతలను నెరవేర్చుటకు కావలసిన గుణములు మరియు సామర్థ్యతలు మనకు ఇవ్వబడినవి కాబట్టి మనము దేవుని స్వరూపములుగాను పోలికలుగాను ఉన్నాము. స్వరూపము మరియు పోలికే అను పదజాలము దృష్ట్యా నిజమైన దేవుని స్వరూపములుగా మన స్థానమును ఇప్పటి వరకు మనము చూశాము కాబట్టి మనకు ఉత్తమమైన మాదిరి అయిన యేసుని గూర్చి ఇప్పుడు చూద్దాము. నరావతారి అయిన దేవునిగా ఇప్పటి వరకు నివసించిన ప్రజలందరిలో యేసు మాత్రమే పరిపూర్ణమైన మానవుడై ఉన్నాడు. ఆయన ఎలాంటి పాపము లేకుండా తాను కలిగి ఉన్న మానవ గుణములన్నిటిలో పరిపూర్ణుడై ఉన్నాడు. అంతేగాక మెస్సయ్య లేక క్రీస్తుగా దేవుని రాజ్యముపైన ఆయన మానవరాజుగా కూడా ఉన్నాడు. అవును, ఆయన స్వయంగా దేవుడయ్యున్నాడు కాబట్టి దేవుని విశేషమైన సన్నిధి ఏ ఇతర మానవ మాత్రుని కంటే ఎక్కువగా ఆయనలో నివసిస్తుంది. కాబట్టి దేవుని స్వరూపమును గూర్చి మనము ఏ విధంగా ఆలోచించినా ఆ స్వరూపము ఎలా ఉండాలి అనుటను గూర్చి ఒక పరిపూర్ణమైన మాదిరి కొరకు మనము యేసు వైపు చూడాలి. 2 కొరింథీ పత్రిక 4:4-6 అపోస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు, దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరుచు సువార్త ప్రకాశము అవిశ్వాసులు ఎదుట ప్రకాశింపదు. గనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకునుట లేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మును గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. ఈ వాక్యభాగములో మిగిలిన మానవులందరికంటే ప్రత్యేకమైన విధముగా పౌలు దేవుని స్వరూపమైన యేసును గుర్తించాడు. మొదటిగా అతడు దేవుని స్వరూపమును దేవునిగా యేసు యొక్క దైవిక మహిమతో అనుబంధపరిచాడు. రెండవదిగా ప్రభువు లేక రాజుగా యేసు యొక్క మానవ స్థానమును అతడు ఉద్ఘాటించాడు. దేవుని యొక్క పరిపూర్ణమైన స్వరూపముగా యేసు దైవిక మహిమను ఏ ఇతర సృష్టము కంటే ఎక్కువగా కనుపరచాడు. కొలసీపత్రిక 2:9 దేవుడు దేనిని వెనుదీయక క్రీస్తులో పరిపూర్ణముగా నివసిస్తాడని, తద్వారా క్రీస్తులో దేవుని యొక్క ప్రతి గుణము ఉన్నదని మరియు వ్యక్తపరచబడినదని పౌలు బోధించాడు. ఫలితముగా యేసు తన మహిమను బయలుపరిచినప్పుడు దీనిని సాధారణముగా గొప్ప వెలుగుగా చూస్తారు. ఆయన దృశ్యరూపముగా మన త్రియేక దేవునికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే ఆయన మహిమ యొక్క ప్రత్యక్షత దీనికంటే లోతుగా వెళ్తుంది. దేవుని మహిమలో ఆయన అంతరంగ యోగ్యత, ఆయన ఘనత మరియు ఆయన పొందు స్తుతి కూడా ఉన్నాయి. క్రీస్తులో దేవుని విషయంలో కూడా ఇవన్నీ వాస్తవమై ఉన్నాయి. హెబ్రీపత్రిక రచయిత 3:3 ఈ క్రింది విధముగా చెబుతున్నాడు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయ్యుండి. మరియు యోహాను సువార్త 14:9 యేసు స్వయంగా సెలవిచ్చినట్లు, నన్ను చూచినవాడు తండ్రిని చూచియున్నాడు. యేసు ప్రభువయ్యున్నాడు కాబట్టి ఆయన దేవుని యొక్క నిజమైన స్వరూపమయ్యున్నాడని కూడా పౌలు చెప్పాడు. యేసు సృష్టి మీద దేవుని పరిపాలనను పరిపూర్ణంగా అభ్యసించు రాజయ్యున్నాడు అను సత్యమును ప్రభువు అను పదము సూచిస్తుంది. దేవుని ఉపప్రతినిధులుగా లేక సామంతరాజులుగా ఆదికాండము 1:26-28 మానవులందరికీ ఈ బాధ్యత ఇవ్వబడినది. అయితే విమోచించబడిన మానవాళికి రాజుగా దేవుని ధర్మశాస్త్రమును ఉన్నది ఉన్నట్లుగా పాటించువానిగా యేసు ఈ స్థానమును సంపూర్ణముగా నెరవేర్చుచున్నాడు. కొలసీపత్రిక 1:13-18 దేవుని స్వరూపముగా యేసు యొక్క మహిమను మరియు రాజత్వమును పౌలు ఎలా వర్ణించాడో వినండి. తండ్రి మనలను తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశముందున్నవియు భూమియందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియు సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంగము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయెను. యేసుకు అన్నిటిలో ప్రాముఖ్యము ఉన్నది కాబట్టి ఆయన దేవుని స్వరూపమై ఉన్నాడు. ఆయన తన సొంత రాజ్యమునకు రాజయ్యున్నాడు. ఆయన సృష్టి అంతటిలో జ్యేష్ఠుడై ఉన్నాడు, అనగా సృష్టి యావత్తు మీద ఆయనకు సంపూర్ణ హక్కులు ఉన్నాయి. ఆయన అధికారములన్నిటి యొక్క సృష్టికర్తయై ఉన్నాడు, అనగా ఆయన కలిగి ఉన్న అధికారము ఇతరుల కంటే గొప్పదయ్యున్నది. ఆయన సంగమునకు శిరస్సుగాను లేక నాయకునిగాను ఉన్నాడు. మరియు పునరుత్థానము పొంది మహిమపరచబడిన మనుష్యులలో మొదటివాడను ఘనత ఆయనకు ఉన్నది. ఈ మార్గములన్నిటిలో యేసు దేవుని శక్తి మరియు మహిమ యొక్క పరిపూర్ణమైన ప్రతినిధిగా ఉన్నాడు. మరియు మానవుల ద్వారా వ్యక్తపరచబడినప్పుడు దేవుని రాజత్వము మరియు అధికారము ఎలా ఉంటుంది అనుటకు ఒక పరిపూర్ణమైన ఉదాహరణగా ఉన్నాడు. యేసు దేవుని యొక్క పరిపూర్ణమైన స్వరూపమై ఉన్నాడు. యేసు 2వ ఆదాము అయ్యున్నాడు. 1 కొరింథీ పత్రిక 15:45 మనము చదువునట్లు, ఆయన స్వయంగా దేవుని శక్తిని కలిగి ఉన్న చివరి ఆదాము అయ్యున్నాడు. మరియు దేవుని అసాధారణమైన శక్తి యేసు యొక్క పూర్ణతలో కనుపరచబడింది. ఎందుకంటే ఆయన ఏ పాపము చేయని మానవుడై ఉన్నాడు మరియు పాపములో జన్మించని మానవుడై ఉన్నాడు. మత్తయి సువార్త 1:19 మరియు 20వ వచనమును మనము చూసినట్లయితే యేసు యొక్క ఆత్మ యోసేపు లేక మరియా లేక ఆదాము యొక్క వంశములో నుండి రాలేదు గాని పరిశుద్ధాత్మ నుండి వచ్చింది. కాబట్టి ఆయన జీవితము అంతరంగములో నుండి పూర్ణమైనది. ఆయన మానవ శరీరమును మరియు రక్తమును కలిగియుండినను ఆయన పరిశుద్ధత అంతరంగములో నుండి పరిపూర్ణమైనది. యేసు పాపములో పడలేదు కాబట్టి ఆయన దేవుని యొక్క సంపూర్ణ స్వరూపమై ఉన్నాడు. మరియు మానవునిగా ఆయన బలహీనతను అనుభవించినప్పటికీ పాపము చేయలేదు. హెబ్రీ పత్రిక 4:15 ఆయన తన ఆలోచనల ద్వారా పాపము చేయలేదు. ఆయన తన సందేశము ద్వారా పాపము చేయలేదు. ఆయన తన కార్యముల ద్వారా పాపము చేయలేదు. ఆయన తన జీవిత కాలమంతా లోకములో దేవుడు పంపిన మానవునిగా తన పనిని ముగించు వరకు ఆయన పాపము చేయలేదు. ఇది దేవుని యొక్క పరిపూర్ణమైన స్వరూపమై ఉన్నది. ఇది యేసుక్రీస్తు ఇచ్చిన పరిపూర్ణమైన జీవితమునకు మాదిరిగా ఉన్నది. యేసువలే ఏ ఇతర మానవుడు కూడా దేవునికి ప్రాతినిధ్యం వహించలేడు. అయినను అశూరీయులు నమ్మినట్లు మనము ఛాయలము మాత్రమేగాక మనము దేవుని యొక్క సంపూర్ణ స్వరూపములమై ఉన్నాము. మనము ఆయన తరపున ఎప్పటికీ పాలించుచున్నాము. ఆయన చిత్తమును మోయుచున్నాము. ఆయన మహిమను ప్రతిబింబించుచున్నాము. మనము వీటిని యేసు చేసినంత పరిపూర్ణముగా చేయలేముగాని కొంతవరకు ఖచ్చితముగా చేయగలము. ఇందుమూలముగానే 1 కొరింథీ పత్రిక 11:7 పౌలు ఈ విధముగా చెప్పగలిగాడు, పురుషుడైతే దేవుని పోలికయు మహిమయు నయ్యున్నాడు. ఇప్పటి వరకు స్వరూపము మరియు పోలికే అను పదముల యొక్క పదజాలములను పరీక్షించుట ద్వారా మరియు దేవుని యొక్క పరిపూర్ణమైన స్వరూపముగా యేస్సు మీద దృష్టి పెట్టుట ద్వారా మన స్థానమును గూర్చి మనము చర్చించాము. ఇప్పుడు మన అధికారమును చూద్దాము. లేఖనము మానవులను దేవుని స్వరూపముగా గుర్తించున్నప్పుడు అది స్వరూపములుగా మన పాత్రను భూమి మీద మనకు ఇవ్వబడిన అధికారముతో అనుబంధపరుస్తుంది. రాజులు దేవతల తరపున పాలించారు కాబట్టి వారు దేవతల యొక్క ఉన్నతమైన స్వరూపములయ్యున్నారు అను పురాతన పశ్చిమాసియా ఆలోచనతో ఇది పొంతన కలిగి ఉన్నది. అయితే లేఖనము ఈ అధికారమును మరియు స్థానమును కేవలము రాజులకు మాత్రమే ఆపాదించదు. మానవులందరూ అనగా స్త్రీ పురుషులు, యవనులు మరియు వృద్ధులు, రాజులు మరియు సామాన్యులు అందరూ దేవుని యొక్క ఉపప్రతినిధులై ఉన్నారు లేక సేవక రాజులై ఉన్నారు. మరియు భూమి మీద ఆయన చిత్తము జరుగునట్లు చూచుట వారి పని. మానవాళిని సృజించుటకు ఇది దేవుడు కలిగియుండిన కారణము. మరియు మనము సృజించబడిన తరువాత ఇది ఆయన మనకు ఇచ్చిన బాధ్యతయ్య ఉన్నది. ఆదికాండము 1:27-28 మరొకసారి చూద్దాము. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. ఈ వాక్యభాగము సూచించుచున్నట్లు దేవుని యొద్ద నుండి మనము పొందుకున్న అధికారములో కనీసం 3 కోణములు ఉన్నాయి. దేవుని స్వరూపములతో భూమిని నింపుటకు, భూజంతువులన్నిటినీ పాలించుటకు మరియు భూమిని లోపరుచుకునుటకు మనకు అధికారము ఇవ్వబడినది. మన సంఖ్యను వృద్ధి చేయుట ద్వారా మనము భూమిని నింపుతాము. తద్వారా లోకమంతటా ఆయన సజీవమైన స్వరూపములను మనము పునరుత్పత్తి చేస్తాము. అనగా లోకములోని అన్ని భాగములలో మనము నివసించగలము మరియు నివసించాలి. మరియు దేవుని ప్రాతినిధ్య సన్నిధిని మనతో తీసుకుని వెళ్తూ మనము వెళ్ళు ప్రతిచోట మానవ సంస్కృతులను స్థాపించాలి. భూమి మీద ఉన్న సృష్టములన్నిటినీ మనము పాలిస్తాము, వాటిని పెంచుతాము, వాటి కొరకు నివాసయోగ్యమైన స్థలములను సిద్ధపరుస్తాము మరియు వాటితో దుర్వ్యవహారం జరగకుండా వాటిని కాపాడుతాము. వ్యవసాయం మరియు భూమి యొక్క ప్రాకృతిక నిధులను జాగ్రత్తగా పాలించుట, దానిని అరణ్య భూమి నుండి అందమైన జీవముగల తోటగా మార్చుట ద్వారా మనము స్వయంగా భూమిని లోపరుచుకుంటాము. వాస్తవానికి దేవుడు నివసించుటకు యోగ్యమైనదిగా భూగోళమంతటినీ మార్చునంత వరకు ఏదేను తోట యొక్క సరిహద్దులను మానవాళి విశాలపరచాలను ఒక సామాన్య ఆలోచనను ఆదికాండం 1:2 మనము చూస్తాము. ఏదేను తోటలో దేవుని యొక్క విశేషమైన సన్నిధి నివసించిన విధముగానే భూమి ఎందంతటా దేవుని విశేషమైన సన్నిధిని నింపుట అంతిమ లక్ష్యమై ఉండెను. దేవుని స్వరూపములుగా మన పాత్ర లేక స్థానము మానవాళి అంతటినీ రాజత్వములోనికి హెచ్చిస్తుంది. భూమి ఎందంతటా ఆయన పరిపాలనను స్థాపించు బాధ్యతను దేవుడు మనకు ఇచ్చాడు. మరియు ఆ స్థానము మనకు గొప్ప మర్యాదను ఇస్తుంది. మనమంతా రాజులుగాను రాణులుగాను ఉన్నాము. మరియు మనము ఒకరితో ఒకరము మర్యాదతోనూ గౌరవముతోనూ వ్యవహరించాలి. ఆదాము హవ్వలు అనగా మానవాళి దేవుని పోలికలో ఆయన స్వరూపమందు సృజించబడ్డారు అని ఆదికాండము 1వ అధ్యాయము స్పష్టము చేస్తుంది. దీనికి అనేక అర్థములు ఉన్నప్పటికీ ఆదాము హవ్వలు దేవుని స్వరూపమందు చేయబడుటలో కొంత భాగము ఆయన పిల్లలుగా సృజించబడుట అయ్యున్నదను అవగాహనను మనం ఆదికాండము 1వ అధ్యాయములో మరియు కొంతవరకు ఆదికాండము 5వ అధ్యాయములో చూస్తాము. మానవాళి దేవుని యొక్క పిల్లలుగా ఆయనతో ఒక విశేషమైన అనుబంధమును కలిగి ఉన్నది కాబట్టి మిగిలిన సృష్టి అంతటి మీద ఒక ఉన్నతమైన స్థాయి, విశేషమైన యోగ్యత మరియు గౌరవమును కలిగి ఉన్నది. మనము దేవుని యొక్క రాజత్వ కుమారులము మరియు కుమార్తెలమై ఉన్నాము మరియు ఒక గొప్ప అసాధారణమైన మర్యాదను మరియు యోగ్యతను కలిగి ఉన్నాము. దేవుని సేవకరాజులుగా మనము పొందు మర్యాదను మరియు గౌరవమును గుర్తిస్తూనే ఇప్పటికీ దేవుడు మనపైన ఉన్నతమైన అధికారిగా ఉన్నాడని మనము గుర్తుంచుకోవాలి. వీటన్నిటిలో మనము ఇప్పటికీ దేవునికి జవాబుదారులమై ఉన్నాము. ఆయన మన సృష్టికర్త అయ్యున్నాడు. మనము ఆయన సృష్టములమై ఉన్నాము. ఆయన దేవుడయ్యున్నాడు, మనము కాదు. మరియు ఆయన మనకు అధికారమును అనుగ్రహిస్తున్నాడు కాబట్టే మనము దానిని కలిగి ఉన్నాము. కాబట్టి మనకు ఇవ్వబడిన అధికారమును మనము గొప్ప గౌరవముతోనూ వినయముతోనూ ఉపయోగించాలి. దేవుని స్వరూపమందు చేయబడుట అంటే ఏమిటో మనం అర్థము చేసుకునుట చాలా అవసరము. దేవుని స్వరూపమందు చేయబడుట అంటే మనము ఆయన పోలికలో చేయబడితిమని మరియు మనకు శక్తి ఉన్నదని మరియు ఆ శక్తితో పాటు మనము దేవునికి ప్రతినిధులుగా ఉన్నామని అర్థము. మనము బాధ్యత గల ప్రతినిధులమై ఉన్నాము మరియు దేవుని విషయంలో మనము అనుబంధము కలిగి ఉన్నాము. కానీ మన పొరుగువారి విషయంలో కూడా మనము అనుబంధములను కలిగిన వారమై ఉన్నాము. దేవుని చిత్తప్రకారమైన ఉద్దేశ్యమును అనుసరించి జీవించుటకు మనము వెదకాలి కాబట్టి మనము దేవుని పరిపాలనకు సమర్పించుకోవాలి. అయితే మనము దేవునికి విరోధముగా పాపము చేశాము మరియు ఇప్పటికే తెగిపోయినా ఈ అనుబంధము మరలా నిర్మించబడాలని మనము కోరుచున్నాము. కాబట్టి దేవుని పరిపాలనకు సమర్పించుకునుట అనగా అలా చేయుట ద్వారా మనము సమాజములో దేవుని ప్రతిబింబించగలుగుతాము. భూమి మీద మన పరిపాలన ఎల్లప్పుడూ మన గొప్ప దేవుడు మరియు రాజు యొక్క చిత్తమునకు ఆధీనములో ఉంటుంది. కాబట్టి ఆయన స్వరూపములుగా మన స్థానములో మన సొంత చిత్తమును ఉపయోగించుటకు మనం ఏనాడూ ప్రయత్నించకూడదు. బదులుగా పరలోకమందు జరుగునట్లు భూమి మీద కూడా దేవుని చిత్తము జరుగునట్లు మనము పనిచేయాలి మరియు ఆయనకు మహిమను కలిగించు విధముగా మనము దీనిని చేయాలి. మనము కలిగి ఉన్న స్థానమును లేక పదవిని విశదీకరించుట ద్వారా దేవుని స్వరూపముగా మానవాళిని గూర్చి ఇప్పటి వరకు మనము చర్చించాము కాబట్టి ఇప్పుడు ఆ పాత్రను పోషించుటలో మనకు సహాయము చేయుట కొరకు దేవుడు మనకిచ్చిన గుణములను చూద్దాము. దేవుడు మనతో పంచుకుని అనేక గుణముల ద్వారా మానవాళిలో దేవుని స్వరూపమును మనము చూడవచ్చని క్రమబద్ధ వేదాంత శాస్త్రము సాంప్రదాయికముగా బోధిస్తుంది. మన స్థానము దేవుని స్థానమును పోలియున్నదని ఇప్పటికే మనము చూశాము. ఆయన సర్వోన్నతమైన చక్రవర్తిగా ఉన్నాడు మరియు మనము ఆయన పక్షమున సృష్టిని పాలించుటకు నియమించబడిన సేవకరాజులమై ఉన్నాము. అయితే మనలో ఆయనను పోలిన గుణములు కూడా చాలా ఉన్నాయి. ఉదాహరణకు మనము ఆలోచించగలము, తర్కించగలము మరియు ప్రణాళికలను రూపించగలము. మనము నైతిక తీర్పులను చేయగలము మరియు మనకు అమరమైన ఆత్మలు ఉన్నాయి. ఇప్పుడు దేవుని గుణములు మన గుణముల కంటే చాలా ఉన్నతమైనవిగాను పరిపూర్ణమైనవిగాను ఉన్నాయి. అయితే ఆయన స్వరూపములుగా ఈ విధములుగా మనము ఇప్పటికీ ఆయనను ప్రతిబింబించుచున్నాము. దేవునిలో మానవులలో సామాన్యముగా ఉన్న 3 రకముల గుణముల మీద మనము దృష్టిని పెడదాము. మొదటిగా మన నైతిక లక్షణములను చూద్దాము. 2వదిగా మన తార్కిక లక్షణములను చూద్దాము. మరియు 3వదిగా మన ఆత్మీయ లక్షణములను చూద్దాము. మన నైతిక లక్షణములతో ఆరంభిద్దాము. నైతిక అను పదము ఒప్పు మరియు మంచి, తప్పు మరియు చెడుల మధ్య వ్యత్యాసమును చూపగల మన సామర్థ్యమును సూచిస్తుంది. లేఖనము విషయములో ఒప్పు మరియు మంచి అను పదములు దేవుడు ఆమోదించు మరియు దీవించు ఆలోచనలను, స్వభావములను మరియు భావనలను సూచిస్తాయి. మరియు తప్పు మరియు చెడు అను పదములు దేవుడు నిషేధించు మరియు శిక్షించు ఆలోచనలను, స్వభావములను మరియు భావనలను సూచిస్తాయి. మనము దేవుని స్వరూపమందు చేయబడ్డాము కాబట్టి ఈ విషయముల మీద ఆయన యొక్క దృష్టి దృష్టికోణమును గూర్చి మనకు కొన్ని మెలకువలు ఇవ్వబడినవి. మానవాళి పాపములోనికి పడిపోవుట ద్వారా మన నైతిక వివేకము మీద ప్రభావం పడిన విషయము నిజమే, కాని అది పూర్తిగా ధ్వంసం చేయబడలేదు. అంతేగాక విశ్వాసుల విషయములో అది పునరుద్ధరణ పొందు ప్రక్రియలో ఉన్నది. ఏదేనో తోటలో ఆదాము హవ్వల నైతిక గుణములను గూర్చి ఆలోచించండి. దేవుడు మానవాళిని ఏదేనో తోటలో ఉంచినప్పుడు ఆదికాండం 2:15 దేవుడు చెప్పినట్లు వారు దానిని సాగు చేసి దానిని శ్రద్ధగా చూచుకోవాలని వారికి అర్థమయ్యింది. మరియు ఆ బాధ్యతలు నైతికముగా మంచివని వారు గుర్తించారు. అయితే ఆదికాండం 2:17 దేవుడు దానిని నిషేధించాడు కాబట్టి మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలమును వారు తినకూడదని కూడా వారు అర్థము చేసుకున్నారు. ఆదాము హవ్వలు ఆ వృక్షఫలమును తినుటకు ముందు వారికి మంచి చెడ్డలు తెలియవని కొన్నిసార్లు కొంతమంది క్రైస్తవులు పొరపాటు పడుతుంటారు. కానీ ఈ ఆలోచన తప్పు అని స్పష్టముగా ఇవ్వబడినది. ఆదికాండం 3:2-3 తనకు ఏమి చేయుటకు అనుమతి ఇవ్వబడినదో మరియు ఏమి చేయుట నిషేధించబడినదో హవ్వ సర్పమునకు చెప్పగలిగింది. నిషేధించబడిన పండు తినిన తరువాత ఆదాము హవ్వలు జ్ఞానమును పొందిన మాట వాస్తవమే. కానీ లేఖనము దీనిని నైతిక వివేకము దృష్ట్యా వర్ణించలేదు. ఆదికాండము 3:7 మనం ఇలా చదువుతాము. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకొనిరి. ఇక్కడ దిగంబరి అను పదము కేవలం నగ్నత్వమును సూచించదుగాని అవమానమును మరియు బలహీనతను కూడా సూచిస్తుంది. యెషయా గ్రంథము 47:3 ఇదే పదము ఉపయోగించబడింది. అక్కడ దేవుడు ఇలా సెలవిచ్చాడు, నీ కోకయు తీసివేయబడును, నీకు కలిగిన అవమానము వెల్లడియగును, నేను ప్రతిదండన చేయుచు నరులను మన్నింపను. నిషేధించబడిన పండును తినుట ఆదాము హవ్వల యొక్క బలహీనతను బట్టబయలు చేసి వారి జ్ఞానమును పెంపొందించింది. వారు దేవుని యొక్క మంచి దయకు విధేయులై భద్రతను పొందినప్పుడు ఏ ఒక్కటి కూడా వారిని బెదిరించలేదు లేక వారికి హాని చేయలేదు. అయితే వారి సఫలత మరియు భద్రత పూర్తిగా దేవుని ద్వారా ఇవ్వబడినదని మరియు కేవలము ఆయన వారిపై దయచూపుట ద్వారా ఇవ్వబడినదని వారు గ్రహించలేదు. కాబట్టి వారు పాపము చేసినప్పుడు వారు ఆయన దైవకృతమును మరియు భద్రతను కోల్పోయే అవకాశం ఉందని వారు గ్రహించలేదు. కానీ వారు ఒకసారి పండు తినిన తరువాత ఈ విషయములు స్పష్టమయ్యాయి. మంచి చెడ్డలను వివేచించు విషయంలో వారు ఎక్కువ నేర్చుకోలేదు, గాని వాటి అనుభవము మరియు పరిణామాలను గురించి మాత్రం మరీ ఎక్కువగా నేర్చుకున్నారు. వాస్తవానికి మానవుల యొక్క నైతిక సామర్థ్యముల విషయానికొస్తే పాపములో పడుట వాస్తవానికి మన నైతిక వివేకమును తగ్గించింది. తీతుకు రాసిన పత్రిక 1:15 పౌలు ఇలా సెలవిచ్చాడు, పవిత్రులకు అన్నియు పవిత్రములే గాని అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదియు పవిత్రమైనది కాదు, వారి మనస్సును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నవి. మన మనస్సులు మరియు మనస్సాక్షి భ్రష్టమైపోయాయి కాబట్టి పతనమైన మానవులు మంచి చెడ్డలను సరిగా విశ్లేషించలేరు. ఈ విషయములో మనము దేవుని యొక్క బలహీనమైన స్వరూపములమైపోయాము. అయితే దుర్వార్త అక్కడ ముగించబడదు. మనము నైతికమైన మార్గములలో కార్యములు చేయు, దేవునికి ఇష్టమైన పనులను చేయు సామర్థ్యమును కూడా కోల్పోయాము. తీతుకు వ్రాసిన పత్రిక 1:16 అవిశ్వాసులను గూర్చి పౌలు ఇలా సెలవిచ్చుట కొనసాగించినట్లు, దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురుగాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులునయ్యుండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. రోమాపత్రిక 8:7-8 అతడు ఇలా సెలవిచ్చాడు, ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమునూ లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. లూకాసువార్త 6:43-45, యోహానుసువార్త 15:4-5 మరియు హెబ్రీ పత్రిక 11:6 సహా లేఖనమంతటా మనం ఇలాంటి ఆలోచనలనే చూస్తాము. మానవాళి పాపములోనికి పడిపోవుట నేడు మానవులుగా మన నైతిక సామర్థ్యము మీద విశేషమైన ప్రభావమును చూపింది. దానిలోని ఒక ప్రాముఖ్యమైన కోణమును ఆదికాండము 3వ అధ్యాయములోని వృత్తాంతములోనే మీరు చూడగలరు. ఆదాము హవ్వలు పాపము చేసిన తరువాత వారు ఏమి చేశారు? వారు దేవుని నుండి దాగుకున్నారు. వారు బాధ్యత నుండి తప్పించుకున్నట్టుకు ప్రయత్నించారు. దీనిలో మీరు పాపము యొక్క ప్రభావములను చూడవచ్చు. తరువాత మీరు ఆదికాండము 4వ అధ్యాయమును చదివినట్లయితే అక్కడ హేబేలు మరియు కయీనుల వృత్తాంతము ఉన్నది. మరియు అక్కడ కయ్యూను తన సహోదరుని చంపినప్పుడు పాపం యొక్క నాశనకరమైన గుణమును మనము చూస్తాము. ఆ తరువాత దానిలో నుండి పుట్టుకొచ్చిన మానవాళికి చిహ్నమైన కయ్యీను వంశము వారి యొక్క గర్వమును మరియు అహంకారమును చూస్తాము. కాబట్టి నిజముగా కేవలం ఆదికాండములో ఉన్న కథనమును చదువుట ద్వారా మాత్రమే ఆదాము పాపం యొక్క ప్రభావము ఎంత లోతుగా ఉన్నదో మనకు అర్థమవుతుంది. మరియు తరువాత లేఖనములో మనము ముందుకు కొనసాగినప్పుడు ఈ విషయము మీద కొన్ని వేదాంత శాస్త్ర విశ్లేషణలను కూడా మనము చూస్తాము. దావీదు ఒప్పుకోలును గూర్చిన సుపరిచితమైన 51వ కీర్తనను గూర్చి మీరు ఆలోచన చేసినట్లయితే అతడు తన తల్లి గర్భమందు రూపించబడుచున్నప్పుడే పాపిగా ఉన్నాడని దావీదు చెబుతున్నాడు. అక్కడ దావీదు మన పాపపు స్వభావమును మన ఉనికి యొక్క ఆరంభములోనికి జాడతీస్తున్నాడు అనే విషయము మీకు తెలుసా? అది చెడ్డ సాంస్కృతిక ప్రభావముల వలన లేక మరొక దాని వలన మనము జీవితములో తరువాత నేర్చుకున్న విషయము కాదు. అది లోతుగా నాటబడి ఉన్నది. మరియు అది క్రొత్త నిబంధనలో దాని యొక్క సంపూర్ణ పరిపక్వతలోనికి వచ్చింది. మరియు దానిని గూర్చిన పరిపూర్ణమైన బోధన ఇవ్వబడినది. ఉదాహరణకు ఆత్మలేనివారు దేవుని ఆత్మను గూర్చిన విషయములను అర్థము చేసుకోలేరని పౌలు బోధించుటను మనము 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో చూస్తాము. సంపూర్ణముగా శరీర సంబంధులైన వారు మరియు క్రీస్తు లేకుండా మనము కూడా దేవునికి ఇష్టమైన కార్యములను ఎందుకు చేయలేమో ఎందుకు చేయలేరో రోమాపత్రిక 8వ అధ్యాయం తెలియజేస్తుంది. పునరుజ్జీవపరచు దేవుని కృప లేకుండా మన పాపముల నుండి ప్రక్కకు మళ్ళి దేవునికి ఇష్టమైన కార్యములను చేయు సామర్థ్యతను మనము కలిగి ఉండలేము. కొన్ని వేదాంత శాస్త్ర సాంప్రదాయములలో మన వాస్తవిక నీతి మరియు పరిశుద్ధతలతో సహా మన నైతిక సామర్థ్యమును కోల్పోవుటను దేవుని యొక్క స్వరూపమును మరియు పోలికను కోల్పోవుటతో సమానముగా చూస్తారు. అయితే లేఖనము పాపముతో నిండిన మానవాళిని కూడా దేవుని స్వరూపములు మరియు పోలికే అని సంబోధిస్తుంది. ఉదాహరణకు మానవులు దేవుని స్వరూపములై ఉన్నారు కాబట్టి ఆదికాండం 9వ అధ్యాయం 6వ వచనం హత్యను ఖండిస్తుంది. మరియు మనమంతా దేవుని పోలికలో చేయబడ్డాము కాబట్టి యాకోబు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనము ప్రజలను శపించుటను ఖండిస్తుంది. కాబట్టి మానవాళిలో దేవుని స్వరూపము మరియు పోలికకు ఆటంకం కలిగింది గాని అది పూర్తిగా నాశనమైపోలేదు అని అనేక వేదాంత శాస్త్ర సాంప్రదాయాలు తెలియజేస్తాయి. ఏది ఏమైనా మానవాళి పాపములోనికి పడిపోవుట మన నైతిక లక్షణములను పాడు చేసింది అని మాత్రం ఎవాంజలికల్ క్రైస్తవులందరూ నమ్ముతారు. కానీ విశ్వాసులకు ఒక శుభవార్త ఉన్నది. విశ్వాసముతో మనము క్రీస్తు యొద్దకు వచ్చినప్పుడు దేవుడు మనలో ఆయన స్వరూపమును నూతనపరచుట మరియు పునరుద్ధరించుట ఆరంభిస్తాడు. ఎఫెసి పత్రిక 4వ అధ్యాయము 24వ వచనములో పౌలు వ్రాసినట్లు విశ్వాసులు నీతి మరియు పరిశుద్ధత విషయములో యథార్థమైన భక్తి గలవారమై దేవుని పోలికగా సృష్టింపబడిన నూతన స్వభావమును ధరించుకొనవలెను. పౌలు వర్ణించిన నూతన స్వభావములో మన నైతిక వివేకము మరియు దేవునికి ఇష్టమైన కార్యములు చేయుటకు మన సామర్థ్యతతో సహా మన అస్తిత్వములోని ప్రతి కోణము ఉంటుంది. మన జ్ఞానము, మన నీతి మరియు మన పరిశుద్ధత అన్నీ క్రీస్తులో పునరుద్ధరించబడినవి. మరియు ఈ పునరుద్ధరణ మనలను దేవుని వలె మరి ఎక్కువగా చేస్తుంది. తద్వారా మనము ఆయన యొక్క స్పష్టమైన స్వరూపములము కాగలుగుతాము. మన నైతిక గుణములను గూర్చిన ఈ అవగాహనను మనసులో ఉంచుకుని మన తార్కిక సామర్థ్యతలను చూద్దాము. మానవులు దేవుని స్వరూపములు అను సిద్ధాంతము 2 కారణముల వలన మానవుల యొక్క తర్కముతో అనుబంధము కలిగి ఉన్నది. మొదటి విషయము ఏమనగా మానవాళి యొక్క పతనముతో దేవుని స్వరూపము ఘోరముగా పాడైపోయినప్పటికీ అది సంపూర్ణముగా నాశనము కాలేదు. కాబట్టి నేడు మనము మన అస్తిత్వములలో దేవుని స్వరూపమును కొంతవరకు కలిగి ఉన్నాము. మనలో తార్కికముగా ఆలోచించు మరియు వ్యవహరించు శక్తిని అర్థము చేసుకునుట ద్వారా ఈ ఆలోచనను మనము ఉత్తమమైన రీతిలో అవగాహన చేసుకోవచ్చు. మరొక మాటలో పతనమైన తరువాత కూడా మానవులు స్పష్టమైన ఆలోచన ఆలోచన ద్వారా నిర్ణయములు తీసుకోగల సామర్థ్యతను కలిగి ఉన్నారు మరియు మంచి ఏమిటో చెడు ఏమిటో వివేచించగల సామర్థ్యతను కలిగి ఉన్నారు. మరియు మనము దేవుని ధర్మశాస్త్రముతో సృష్టించబడ్డామని, దేవుని ధర్మశాస్త్రమును గూర్చిన జ్ఞానము మన అస్తిత్వములలోనికి, మన మనస్సులలోనికి మరియు మన మనస్సాక్షిలోనికి పోయబడింది అను వాస్తవమును గూర్చి ఇది చాలా స్పష్టముగా మాట్లాడుతుంది. కాబట్టి అపోస్తలుడైన పౌలు దీనిని గూర్చి మాట్లాడుతూ అంటాడు, యూదుల వలె అన్యజనులకు ధర్మశాస్త్రము ఇవ్వబడకపోయినప్పటికీ వారి మనస్సాక్షిలోనికి స్వాభావికముగా, అనగా స్వాభావికముగా మనందరిలోనికి దేవుని జ్ఞానము పోయబడి ఉన్నది. కాబట్టి వారు తార్కికమైన నిర్ణయాలను తీసుకోగలరు. మానవులు దేవుని స్వరూపమును కలిగి ఉండటలో తార్కికముగా ఆలోచన చేయు మరియు సంక్లిష్టమైన భావోద్వేగాలను పొందుపరచు మన సామర్థ్యము కూడా భాగమయ్యున్నదని సంఘ చరిత్రలో ఆరంభము నుండే క్రైస్తవులు అర్థము చేసుకున్నారు. మానవుల యొక్క తార్కిక సామర్థ్యం యొక్క ప్రాముఖ్యతను ఆదికాండము 2:19-20 వచనాలలో ఏదేను తోటలో మనము చూడవచ్చు. ఈ వచనములలో జంతువులకు సరియైన పేర్లను పెట్టుటకు మరియు భూమిని నింపి లోపరుచుకునుటలో అతనికి సహాయము చేయుటకు, వాటి యొక్క సామర్థ్యమును విశ్లేషించుటకు ఆదాము దేవుని స్వరూపముగా అతని అధికారమును ఉపయోగించాడు. మనము పాపములో పడినప్పుడు ఈ తార్కిక సామర్థ్యములోని కొంత భాగమును మనము కోల్పోయాము. ఇది మానవులు తర్కములేనివారు మరియు పిచ్చివారు అని తెలుపు ప్రసంగి గ్రంథము 9:3 మరియు యిర్మీయా గ్రంథము 17:9 వంటి అనేక బైబిలు లేఖనములలో రుజువవుతుంది. దేవుడు మనకు చూపించు మరియు తెలియజేయు విషయములను అర్థము చేసుకుని సామర్థ్యమును కూడా మనము కోల్పోవుటను గురించి ఇతర లేఖన భాగములు మాట్లాడతాయి. ఉదాహరణకు ద్వితీయోపదేశకాండము 29:2-3 దీనిని మనము చూస్తాము. అక్కడ దేవుడు వారి కొరకు చేసిన ఆశ్చర్యకార్యముల యొక్క ప్రాముఖ్యతను ఇజ్రాయేలీయుల యొక్క మనస్సులు అర్థము చేసుకోలేకపోయాయి. మరియు యోహాను సువార్త 8:43-47 అవిశ్వాసులు అబద్ధములకు జనకుడైన అపవాది యొక్క పిల్లలయ్యున్నారని యేసు వివరించాడు. ఫలితముగా వారు అబద్ధములను నమ్ముతారు మరియు సత్యమును అంగీకరించుటకు అసమర్థులై ఉంటారు. ఎఫెసీ పత్రిక 4:17-18 పౌలు ఏమి వ్రాశాడో వినండి. కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. పాపములోనికి మన పతనము దేవుని దృష్టికోణములో నుండి లోకమును గూర్చి ఆలోచించు మరియు దానిని అర్థము చేసుకును మన సామర్థ్యమును పాడు చేసింది. కాని అది దానిని పూర్తిగా నాశనము చేయలేదు. అవి ఒకప్పుడు పనిచేసిన విధముగా నేడు పనిచేయకపోయినను మనలో ఇప్పటికీ తార్కిక మరియు భావాత్మక సామర్థ్యములు ఉన్నాయి. ఉదాహరణకు రోమాపత్రిక 19:20 మనము నేర్చుకున్నట్లు దేవుడు ఉన్నాడని తెలుసుకునగల తార్కిక సామర్థ్యము మరియు ఆయన అదృశ్య లక్షణములలోని మరియు దైవిక స్వభావములోని కొన్ని విషయములను గ్రహించు శక్తి అవిశ్వాసులకు కూడా ఉన్నది. 1509-1564 మధ్యకాలములలో నివసించిన జాన్ కెల్విన్ తాను వ్రాసిన ది ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ది క్రిస్టియన్ రిలీజియన్ అను రచనలో పతనమైన అవిశ్వాసులైన మానవాళిలో ఉన్న తార్కికముగా ఆలోచించు సామర్థ్యములను సమర్థించాడు. 2:15 అతడు ఇలా వ్రాస్తున్నాడు, మానవ మనస్సు ఆదిమ నిజాయితీలో నుండి ఎంత హీనముగా పడిపోయినా, ఎంత భ్రష్టమైపోయినా సృష్టికర్త ఇచ్చిన ఉత్తమమైన వరములతో అలంకరించబడింది అని వారిలో కనుపరచబడిన అద్భుతమైన వెలుగు మనకు జ్ఞాపకము చేయాలి. దేవుని ఆత్మ మాత్రమే సత్యమునకు నిధి అయ్యున్నది అని మనము తెలుసుకోగలిగితే ఆయనను అవమానపరచకుండా సత్యము ప్రత్యక్షమైనప్పుడు దానిని తిరస్కరించకుండా లేక ఖండించకుండా ఉంటాము. మరియు విశ్వాసుల కొరకు మరింత ఉత్తమమైన వార్త ఉన్నది. 1 కొరింథీ పత్రిక 2:11-16 పౌలు బోధించినట్లు దేవుడు మనకు తన పరిశుద్ధాత్మను మరియు క్రీస్తు మనస్సును ఇచ్చాడు. తద్వారా దేవుడు అర్థము చేసుకుని విధముగానే మనము వాస్తవికతను మరొకసారి అర్థము చేసుకోగలుగుతాము. అంతేగాక మన తార్కిక సామర్థ్యముల యొక్క పునరుద్ధరణ మనలో దేవుని స్వరూపము నూతనపరచబడుటలో భాగమయ్యున్నదని పౌలు కొలస్సీయులకు చెబుతున్నాడు. కొలస్సీపత్రిక 3:10 మనము చదువునట్లు, మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతనపరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకుని ఉన్నారు. వాస్తవముగా దేవుని స్వరూపములో పవిత్రమైన మరియు నిష్కలంకమైన జ్ఞానము ఉండేది. కాని మనము ఇంతకుముందు చెప్పినట్లు మానవాళి పాపములో పడిపోవుట వలన మన జ్ఞానము పాడైపోయింది. మనము క్రీస్తునందు విశ్వాసముంచినప్పుడు దేవుడు ఆయన స్వరూపములోని ఆ కోణమును మనలో పునరుద్ధరించుట ఆరంభిస్తాడు. ఫలితముగా మరింత సరిగా మనము ఆలోచన చేయగలుగుతాము మరియు అర్థము చేసుకోగలుగుతాము. తద్వారా మన ఆలోచనలు మరియు తర్కము మరి ఎక్కువగా ఆయనతో పొందిక కలిగి ఉంటాయి. రక్షణలో పరిశుద్ధాత్మ చేయు కార్యములో అత్యంత అసామాన్యమైన విషయములలో ఒకటి ఏమిటంటే, పరిశుద్ధాత్ముడు ఇంతకుముందు పాడైపోయిన, పాపములో పతనమైన మరియు పాపము ద్వారా భ్రష్టమైపోయిన మానవుని యొక్క తార్కిక సామర్థ్యమును పునరుద్ధరిస్తాడు మరియు బాగుచేస్తాడు. మరియు ఆ సామర్థ్యమును మరొకసారి బలపరచు, బాగుచేయు, పరిపూర్ణము చేయు దేవుని ఆత్మగా పరిశుద్ధాత్ముడు కార్యము చేస్తాడు. కాబట్టి సిలువను గూర్చి, క్రీస్తును గూర్చి ప్రకటించినప్పుడు, ఒక వ్యక్తి జీవితములోనికి దేవుని కృప వచ్చినప్పుడు మానవుడు మరొకసారి సరిగా స్పందించుట ఆరంభిస్తాడు మరియు యేసును ప్రభువుగాను రక్షకునిగాను అంగీకరించుటకు నిర్ణయము తీసుకుంటాడు. ఆ తరువాత కూడా పరిశుద్ధాత్మ అవగాహనను కలిగించు ఆత్మగా, ప్రజలకు ఆలోచించుటలో సహాయము చేయు ఆత్మగా పనిచేస్తాడు మరియు సమస్తమును గ్రహించు, సమస్తమును ఆలోచించు, సమస్తమును విశ్లేషించు మరియు సత్యములో దేవుని చిత్తానుసారముగా నడుచు శక్తినిస్తాడు. మన నైతిక మరియు తార్కిక గుణములు దేవుని స్వరూపములో భాగములయ్యున్నాయని చూశాము. కాబట్టి ఇప్పుడు మన ఆత్మీయ గుణములను చూచుటకు సిద్ధముగా ఉన్నాము. దేవునికి భౌతిక శరీరము లేదు కాబట్టి ఆయన ఆత్మయ్యున్నాడని వేదాంతవేత్తలు చెబుతుంటారు. అవును, కాని ఆయన సృష్టముల ఆత్మల వలె పరిమితమైనవాడు కాదు. బదులుగా ఆయన ప్రాకృతిక ప్రాంతమునకు వెలుపల లోకాతీతమైన ప్రాంతములలో భౌతిక శరీరము యొక్క అవసరత లేని స్థలములో నివసిస్తాడు అని అర్థము. వెస్ట్మినిస్టర్ షార్టర్ క్యాటకిజం 4వ ప్రశ్నోత్తరము ఈ విషయమునే తెలియజేస్తుంది. దేవుడు ఎవరు అని ప్రశ్నించిన తరువాత క్యాటకిజం ఇలా జవాబు ఇస్తుంది, దేవుడు ఆత్మయై ఉన్నాడు. ఈ నమ్మకమునకు కారణమును యోహాను సువార్త 4:24 వంటి వాక్యభాగములలో స్పష్టముగా చూస్తాము. దేవుడు ఆత్మయై ఉన్నాడు. దేవుని ఆత్మీయత దేవుని ఆత్మను గూర్చి మాట్లాడు పాత నిబంధన వాక్యభాగములలో కూడా కనిపిస్తుంది. ఉదాహరణకు, సృష్టియందు దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను అని ఆదికాండము 1:2 సెలవిస్తుంది. మందిరమును మరియు దానిలోని అలంకరణములను తయారు చేయుటకు బెసల్లేలును దేవుని ఆత్మ బలపరిచాడని నిర్గమకాండము 31:3 నివేదిస్తుంది. ఇలాంటి పాత నిబంధన వాక్యభాగములలో దేవుని ఆత్మ అను పదము స్వయంగా ఆత్మ అయ్యున్న దేవుని సూచిస్తుంది. మనము ఇంతకుముందు పాఠములో చూసినట్లు మానవులలో కూడా ఆత్మీయ భాగము ఉన్నది. దేవుడు మనలను భౌతిక శరీరములతోనూ మరియు అభౌతిక ప్రాణములు లేక ఆత్మలతోనూ సృజించాడు. కాబట్టి మన అమరమైన ఆత్మీయ ఉనికి దేవుడు మనతో పంచుకుని మరొక గుణమయ్యున్నది. దీనిని మనము ఆదికాండము 2:7 విశేషముగా చూడవచ్చు. అక్కడ ఆదాము శరీరములోనికి స్వయంగా తన శ్వాసను ఊదుట ద్వారా దేవుడు ఆదాములో ప్రాణమును సృజించాడు. దేవుడు ఆదామును సృజించుట మానవాళిని దేవుడు చేసిన ఇతర సృష్టముల నుండి ప్రత్యేకించబడిన వారిగా చేస్తుంది అని ఇది తెలియజేస్తుంది. ఆదికాండం 1:30 మరియు 7:15 వంటి వాక్యభాగములు జంతువుల యొక్క జీవితములను ప్రస్తావించుటకు ప్రాణము మరియు ఆత్మలకు హెబ్రీ పదములను ఉపయోగిస్తాయి. అయితే కేవలం ఆదాము మాత్రమే దేవుడు సూటిగా తన నాసికారంధ్రములలోనికి శ్వాస ఊదుట ద్వారా తన ప్రాణమును పొందుకున్నాడు. అంతేగాక దేవుని సృష్టములన్నిటిలో మన శరీరములు మరణించిన తరువాత మానవులకు మాత్రమే ఆత్మీయ ఉనికి ఉంటుంది అని తెలియజేయబడింది. యోహాను సువార్త 5:28-29 మనము చదివినట్లు, అంత్యదినమున కేవలం మానవులు మాత్రమే పునరుత్థానము చెందుతారు, కేవలము మానవులు మాత్రమే నరకములో నిత్యము శిక్షించబడతారని, లేక నూతన ఆకాశములు మరియు నూతన భూమిలో నిత్యముండు ప్రతిఫలమును పొందుతారని ప్రకటన గ్రంథం 10:11 నుండి 21:5 తెలియజేస్తుంది. ఆరంభ శతాబ్దములలో పంచదగిన గుణములు లేక దేవునితో మనము పంచుకొను గుణములు మాత్రమే మనలో ఆయన స్వరూపం యొక్క ప్రాథమిక అంశములయ్యున్నవని క్రమబద్ధ వేదాంతవేత్తలు తరచుగా బోధించారు. అయితే మనము కలిగి ఉన్న స్థానము దృష్ట్యా మనము ప్రాథమికముగా ఆయన స్వరూపమును కలిగి ఉన్నామని ఆధునిక బైబిల్ పాండిత్యము బయలుపరచింది. ఏది ఏమైనా దేవుడు మనతో పంచుకొను గుణములు ఆయన స్వరూపములో ఎప్పటికీ ప్రాముఖ్యమైన భాగమై ఉన్నాయి. మనము పాపములో పడిపోవుట వలన మనలోని ఈ గుణములు పాడైపోయాయి, కాని మనము ఆయన స్వరూపములుగా ఉండలేనంత విధముగా అవి పాడైపోలేదు. సృష్టి మీద ఆయన సేవక రాజులుగా ఉండు స్థానమును ఇప్పటికీ మనము కలిగి ఉన్నాము. ఆయన కృప మరియు సహాయము ద్వారా భూమి మీద ఆయన చిత్తమును మనము ఎప్పటికీ కొనసాగించగలుగుతున్నాము. ఇప్పటి వరకు మన పాఠములో దేవుని స్వరూపమును మానవులు కలిగి ఉన్న స్థానము లేక పదవిగాను మరియు మనము కలిగి ఉన్న గుణములుగాను చూశాము. ఇప్పుడు మన చివరి ప్రధానమైన అంశమును చూచుటకు సిద్ధముగా ఉన్నాము, దేవుని స్వరూపములుగా మనము కలిగి ఉన్న అనుబంధములు. దేవుడు మానవాళిని తన స్వరూపముగా ఉండు స్థానమునకు నియమించినప్పుడు ఆయన పలు రకముల అనుబంధములను సృష్టించాడు. దేవుడు గొప్ప ప్రభువు లేక చక్రవర్తి అయ్యాడు, మరియు మానవాళి ఆయన సామంతగా లేక సేవక రాజులుగా ఆయనను సేవించుట ఆరంభించింది. మానవులు ఒకరితో ఒకరు సాటి నాయకులుగా అనుబంధపరుచుకునుట ఆరంభించారు, మరియు మిగిలిన సృష్టి అంతా మానవుల పరిపాలన యొక్క ఆధీనములో ఉంచబడింది. దేవుని స్వరూపములముగా మన అనుబంధములను 3 భాగములలో పరిశీలన చేద్దాము. మొదటిగా దేవునితో మన అనుబంధమును పరిగణిద్దాము. 2వదిగా ఇతర మానవులతో మన అనుబంధమును పరీక్షిద్దాము. 3వదిగా సృష్టితో మన అనుబంధము మీద దృష్టి పెడదాము. ముందుగా దేవునితో మన అనుబంధమును చూద్దాము. మనము ఇంతకుముందు పాఠములో చూసినట్లు దేవుడు మానవాళిని సృజించినప్పుడు వారితో ఆయన నిబంధన అనుబంధమును స్థాపించాడు. ఈ అనుబంధము ఒక గొప్ప రాజు లేక ప్రభువు, ఈ సందర్భంలో దేవుడు, మరియు ఒక సామంత లేక సేవక రాజుతో, ఈ సందర్భములో మానవాళితో చేయు ఒక పురాతన పశ్చిమాసియాలోని వడంబడికను ప్రతిబింబిస్తుంది. విశేషముగా మానవాళితో దేవుని నిబంధన పురాతన పశ్చిమాసియా వడంబడికలలో భాగమైన 3 లక్షణములను కనుపరుస్తుంది. ప్రభువు సామంత పట్ల చూపుదయ, సామంత యొద్ద నుండి ప్రభువు ఆశించు స్వామిభక్తి, మరియు సామంత యొక్క స్వామిభక్తి లేక స్వామిద్రోహము వలన కలుగు పరిణామాలు. పురాతన పశ్చిమాసియా నిబంధనలు తరముల తరబడి కొనసాగినట్లే మానవాళితో దేవుని యొక్క నిబంధన కూడా మన తరములన్నిటిలో కొనసాగుతుంది. ఆయన స్వరూపములుగా ప్రత్యేకముగా మన పాత్ర విషయములో దేవునితో మనము కలిగి ఉన్న నిబంధన అనుబంధములోని 3 విషయములను మనము చూద్దాము. మొదటిగా మనము కలిగి ఉన్న దేవుని స్వభావమును ప్రతిబింబించు బాధ్యత. 2వదిగా మనము కలిగి ఉన్న శుద్ధమైన ఆరాధనను ప్రోత్సహించు బాధ్యత. మరియు 3వదిగా మనము కలిగి ఉన్న దేవుని రాజ్యమును నిర్మించు బాధ్యత. దేవుని స్వభావమును ప్రతిబింబించుటకు మనకు ఇవ్వబడిన పిలుపుతో ఆరంభిద్దాము. అబద్ధ దేవతలు మరియు పురాతన పశ్చిమాసియాలోని రాజుల యొక్క ప్రతిమల వలె నిజమైన దేవుని స్వరూపములు కనిపించిన ప్రతిచోట ఆయన స్వభావమును ప్రతిబింబించాలి. మరియు దేవుని స్వభావము సంపూర్ణముగా శుద్ధమైనది, పరిశుద్ధమైనది మరియు నీతిగలది. ఫలితముగా ఆయన మానవ స్వరూపములు కూడా సంపూర్ణముగా శుద్ధమైనవిగాను, పరిశుద్ధమైనవిగాను, నీతిగలిగినవిగాను ఉండవలెను. 1 పేతురు 1:15-16 పేతురు ఇలా వ్రాశాడు, నేను పరిశుద్ధుడనయ్యున్నాను గనుక మీరును పరిశుద్ధులయ్యుండుడని వ్రాయబడియున్నది. మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడయ్యున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులయ్యుండు. హెబ్రీపత్రిక రచయిత 12:14 ఈ క్రింది విధముగా చెబుతున్నాడు, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగియుండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. అవును, పతనమైన మానవులమైన మనము మన సొంత యోగ్యతతో సంపూర్ణముగా పరిశుద్ధులమై ఉండలేము. దేవుని ఎదుట నిలిచియుండుట కొరకు మనము పూర్తిగా క్రీస్తు యొక్క సంపూర్ణమైన పరిశుద్ధత మీద ఆధారపడతాము. అయినప్పటికీ మన జీవితములలో ఆయన ఆజ్ఞలను పాటించుట ద్వారా పరిశుద్ధతను అన్వేషించాలని దేవుడు కోరుతున్నాడు. వాస్తవానికి దేవుని నైతిక ధర్మశాస్త్రము 10 ఆజ్ఞలు దేవుని స్వభావమును ప్రతిబింబిస్తాయని నేనంటాను. దేవుడు ఎలా ఉంటాడో అవి మనకు తెలియజేస్తాయి. కాబట్టి అవి దేవునికి మాత్రమే సాధ్యమైన చెక్క నియమములు కావు. వారికి హత్య చేయమని చెప్పాలా లేక హత్య చేయకూడదని చెప్పాలా అని దేవుడు వాదించలేదు. 6వ ఆజ్ఞలో నరహత్య చేయవద్దని దేవుడు చెప్పాడు. ఎందుకంటే ప్రాథమికముగా దేవుడు హంతకుడు కాదు. దీనిని మీరు బల్లగుద్ది చెప్పవచ్చు. నరహత్య చేయవద్దని ఆయన సెలవిచ్చాడు. కాని అమాయకులైన మానవుల జీవితములను మనమంతా గౌరవించాలని మనము చెప్పవచ్చు. దేవుడు చేసేది ఇదే. దేవునికి ఇదే ఇష్టం. లేక ఆజ్ఞ వ్యభిచరించవద్దని సెలవిస్తుంది. దీనిని కూడా మీరు బల్లగుద్ది చెప్పవచ్చు. మీరు సన్నిహితులుగా ఉండువారికి నమ్మకముగా ఉండండి. కానీ ఎందుకు? ఎందుకంటే అది దేవునికి ఇష్టము. కాబట్టి దేవుని ఆజ్ఞలు ఆయన ఎవరో మరియు ఆయనకు ఏమి ఇష్టమో తెలియజేస్తాయి. కాబట్టి మనము దేవుని లోకములో జీవిస్తున్నాము కాబట్టి మరియు మనము ఆయన వలె ఉండుటకు ఆయన వలె పనిచేయుటకు దేవుని స్వరూపములుగా చేయబడ్డాము కాబట్టి మీరు ఒప్పుకుంటే స్వరూపములుగా మనము ఒప్పుకోవాలంతే. దేవుని నైతిక ధర్మశాస్త్రమును గూర్చి మనము మాట్లాడుతున్నట్లయితే దేవుని ధర్మశాస్త్రము మనకు అనుబంధపరచబడకపోవుట మరియు మనకు అన్వయింపబడకపోవుట సాధ్యము కాదు అని మనము చెప్పవచ్చు. విచారకరముగా దేవునికి విధేయులమై ఆయన నిబంధన ఆజ్ఞలను పాటించుటకు మనము ఎంత గట్టిగా ప్రయత్నించినా, అనగా ఆయనకు నమ్మకముగా ఉండుటకు మనము ఎంత ప్రయత్నించినా, మనం ఎల్లప్పుడూ విఫలమవుతుంటాము. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 20వ వచనము, రోమాపత్రిక 7వ అధ్యాయము 18-19 వచనములు మరియు 8వ అధ్యాయం 3వ వచనము, గలతీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనము వంటి లేఖనములు దీనిని స్పష్టము చేస్తాయి. అపోస్తులుడైన యోహాను 1 యోహాను పత్రిక 1:10 ఇలా వ్రాస్తున్నాడు: మనము పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యముండదు. మనము పాపము చేయలేదని చెప్పుకునే ఎడల ఆయనను అబద్ధికునుగా చేయువారమగుదము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. పరిపూర్ణులుగా ఉండుటకు మనము కలిగియున్న అసమర్థత యొక్క సారాంశమును వెస్ట్మినిస్టర్ లార్జర్ క్యాటకిజంలోని 149వ ప్రశ్నకు జవాబు ఇస్తుంది. ఏ మానవుడు కూడా తన సొంత శక్తితో లేక తన జీవితములో పొందిన ఏ కృప ద్వారా కూడా దేవుని ఆజ్ఞలను పరిపూర్ణముగా పాటించుట సాధ్యము కాదు. కాని అనుదినము ఆలోచన, మాట మరియు కార్యము ద్వారా మనము వాటిని ఉల్లంఘిస్తాము. క్రీస్తు మినహా ఏ దేవుని స్వరూపము కూడా ఈ జీవితములో ఆయన స్వభావమును ప్రతిబింబించలేకపోయినప్పటికీ మనము పూర్ణ మనస్సుతో పరిశుద్ధతను మరియు నీతిని వెదకబద్ధులమై ఉన్నాము. మరియు దేవుని కృపలో ఆ ప్రక్రియ ద్వారా మనము ఆయన యొక్క స్పష్టమైన స్వరూపములము కాగలుగుతాము. ఇందుమూలముగానే 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనములో పౌలు ఈ విధంగా రాయగలిగాడు: మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు, ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. మనము కలిగియున్న దేవుని స్వభావమును ప్రతిబింబించు బాధ్యత దృష్ట్యా దేవునితో మన అనుబంధమును చూశాము. కాబట్టి ఇప్పుడు మనము కలిగియున్న శుద్ధమైన ఆరాధనను ప్రోత్సహించు బాధ్యతను చూద్దాము. మానవులు దేవుని యొక్క నిజమైన స్వరూపములయ్యున్నారు అను వాస్తవము, విగ్రహములు మరియు ఇతర మానవేతర ప్రాతినిధ్యములు ఆయన యొక్క అబద్ధ స్వరూపములయ్యున్నవి అని తెలియజేస్తుంది. చెక్కబడిన ప్రతిమలను ఉపయోగించి ఆయనను ఆరాధించుట ద్వారా దేవునికి ఘనతను కలిగించమని పతనమైన మన జ్ఞానము సూచించున్నప్పటికీ లేఖనము ఈ ఆలోచనను తిరస్కరిస్తుంది. యెహోవాను ఆరాధించుటకు ఇజ్రాయేలు కొరకు అతడు బంగారు దూడను చేసినప్పుడు నిర్గమకాండము 32వ అధ్యాయములో అహరోను ఇదే పాపమును చేసి ఉంటాడు. మరియు నిర్గమకాండము 20వ అధ్యాయము 3వ వచనములో పోయబడిన లేక చెక్కబడిన ప్రతిమలను దేవుడు తిరస్కరించినప్పుడు దృశ్యమైన రూపకముల ద్వారా ఆయనను ఆరాధించుటను దేవుడు స్పష్టముగా నిషేధించాడు. ద్వితీయోపదేశకాండము 4:15-19 బహుశా ప్రతిమలను ఉపయోగించుటను నిషేధిస్తూ మోషే ఇలా వ్రాశాడు. హోరేబులో యెహోవా అగ్నిజ్వాలల మధ్య నుండి మీతో మాట్లాడిన దినమున మీరు ఏ స్వరూపమును చూడలేదు. కావున మీరు చెడిపోయి భూమి మీదనున్న ఏ జంతువు ప్రతిమనైనను విగ్రహమును మీ కొరకు చేసుకునకుండునట్లును మీరు బహుజాగ్రత్త పడుడి. దేవుడు వారి ఆరాధనలోని శుద్ధతను భద్రపరచుటకుగాను తనను తాను భౌతిక రూపములో బయలుపరుచుకోలేదు అని మోషే తన శ్రోతలకు జ్ఞాపకము చేశాడు. దేవునితో ఇజ్రాయేల్ యొక్క అనుబంధమును అతడు శుద్ధమైనదిగాను తమ చుట్టూ ఉన్న దేశములలోని విగ్రహారాధికుల వేదాంత శాస్త్రము మరియు ఆచారముల ద్వారా కలుషితము కాకుండా ఉంచాలని కోరాడు. దేవుడు ఏ విధమైన వస్తువులోనూ ఆత్మీయముగా పరిమితము చేయబడలేడని, అట్టి వస్తువుల ద్వారా దేవుని గణపరచుట సాధ్యము కాదని, లేక వాటి ద్వారా వారు ఆయన ఆమోదమును మరియు సహాయమును పొందలేరని వారు ఆలోచించాలని అతడు కోరాడు. దేవుడు సత్యదేవుడై ఉన్నాడు మరియు దేశములలోని అబద్ధ దేవతల వలె ఆయనతో వ్యవహరించకూడదు. పురాతన పశ్చిమాసియాలోని సంస్కృతులలో వలె మనము దేవుని ఆరాధించాలని ఆయన కోరాడని నేననుకునుటలేదు, కానీ మనము ప్రతిమలను ఆరాధించాలని వారు కోరారు. దేవుడు ఒక ప్రతిమ కాదు, ఆయన వ్యక్తిత్వమై ఉన్నాడు. వాస్తవానికి ఆయన 3 వ్యక్తిత్వములలో ఉన్నాడని కాలక్రమములో మనము కనుగొన్నాము: తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్ముడు. అయితే ఒక ప్రతిమను ఆరాధించుట ఒకసారి మనము మొదలుపెడితే మనలో ఉత్తమమైన లక్షణములన్నీ మనము తలంచు వాటిని ఆ ప్రతిమకు ఆపాదించుట ఆరంభిస్తాము. కాబట్టి చివరికి ఆ ప్రతిమ ద్వారా మనలను మనము ఆరాధించుకుంటాము. ఆయన స్వరూపములమైన మనము దేవుని స్వభావమును ప్రతిబింబించాలని మరియు శుద్ధమైన ఆరాధనను ప్రోత్సహించాలని దేవునితో మన నిబంధన అనుబంధము కోరుతున్నట్లు ఇప్పటి వరకు మనము చూశాము. ఇప్పుడు మనము కలిగి ఉన్న దేవుని రాజ్యమును కట్టు బాధ్యతను చూద్దాము. ఆదికాండము 1:28 భూమిని నింపమని దేవుడు మానవాళిని ఆజ్ఞాపించినప్పుడు లోకములో ప్రతిచోట ఆయన స్వరూపములను ఉంచమని దేవుడు మానవులను సూచించాడు. మనం ఇంతకుముందు చూసినట్లు రాజుల యొక్క దయను మరియు గొప్పతనమును ప్రజలకు జ్ఞాపకము చేయుటకు, రాజులకు విధేయులగునట్లు ప్రజలను ప్రోత్సహించుటకు మరియు రాజులు తమ ప్రజల మధ్య నివసించుచున్నారని చూపుటకు పురాతన కాలములోని రాజులు తమ రాజ్యములలో పలుచోట్ల వారి ప్రతిమలను నిలబెట్టేవారు. అదేవిధముగా మానవులు లోకమంతటా వ్యాప్తి చెందుచుండగా వారు వెళ్లిన ప్రతిచోట దేవుడు పాలించుచున్నాడని వారు కనపరిచేవారు. అయితే ఈ ప్రదర్శన కేవలం చిహ్నాత్మకమైనది మాత్రమే కాదు, మానవులు దేవుని యొక్క ఉపప్రతినిధులు లేక సేవక రాజులు కూడా అయ్యున్నారు. కాబట్టి మనము వెళ్లిన ప్రతిచోటికి ఆయన పరిపాలనను మనతో కూడా తీసుకుని వెళ్తాము. కాబట్టి ఆదికాండము 1:28 ఆజ్ఞాపించబడినట్లు మనము భూమిని లోపరుచుకుని ప్రతిసారి మన కొరకు నియమించబడిన ఆ పనిని చేస్తున్నాము. ఇప్పుడు లోకములో దేవుని రాజ్యము మాత్రమే లేదని మనము గుర్తించాలి. దేవునికి ప్రధానమైన వ్యతిరేకత సాతాను రాజ్యము నుండి వస్తుంది. పతనమైన మానవులందరూ ఈ విరోధి రాజ్యములో జన్మిస్తారు. మనము క్రీస్తునందు విశ్వాసముంచు వరకు మనకు తెలిసినా తెలియకపోయినా మనము దేవుని రాజ్యముతో అనేక విధాలుగా సంఘర్షిస్తూ ఉంటాము. ఎఫెసి పత్రిక 2:1-2 పౌలు చెబుతున్నట్లు, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారయ్యుండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి. అయినప్పటికీ దేవుని రాజ్యమును నిర్మించు బాధ్యత మానవులందరికీ ఇవ్వబడినది. దీనికి భిన్నముగా విరోధి రాజ్యమును కట్టువారు రాజద్రోహులుగా పరిగణించబడతారు. దేవుని స్వరూపములుగా మన అనుబంధములను దేవుని దృష్ట్యా పరిగణించాము. కాబట్టి ఇప్పుడు ఇతర మానవుల దృష్ట్యా చూద్దాము. దేవుని స్వరూపములో సృజించబడుట ఇతర మానవులతో మనము కలిగియుండు అనుబంధముల మీద అనేక విధాలుగా ప్రభావము చూపుతుంది. అయితే ఈ పాఠములో మన ఉద్దేశ్యముల కొరకు కేవలము 2 మాత్రమే ప్రస్తావిద్దాము: ప్రజలతో గౌరవముగా వ్యవహరించు బాధ్యత మరియు న్యాయమును జరిగించుట యొక్క ప్రాముఖ్యత. ముందుగా మానవుల గౌరవమును చూద్దాము. తల్లిదండ్రులు తమకు పుట్టిన బిడ్డ యొక్క చిత్రములను తమ కుటుంబ సభ్యులకు పంపారని ఊహించండి. కొంతమంది కుటుంబ సభ్యులు ఆ పసిబిడ్డను చూసి ముచ్చటపడి ఆ చిత్రములను తమ గృహములలో గోడకు తగిలించారు. ఇతరులు తమ స్నేహితులకు చూపుటకు తమ పరుసులలో పెట్టుకున్నారు. ఇంకొందరు వాటిని జాగ్రత్తగా కాపాడుటకు ఆల్బంలలో భద్రపరిచారు. కానీ కొంతమంది కుటుంబ సభ్యులు ఆ పసిబిడ్డను అగౌరవపరిచి ఆ చిత్రములను చింపివేసి చెత్తకుప్పలో పడవేశారు. సరే, తమ పసిబిడ్డ చిత్రములను చింపు అట్టి అగౌరవమును చూపిన ప్రజలను బట్టి తల్లిదండ్రులు ఎంత మనస్తాపం చెందుతారో మీరు ఊహించవచ్చు. మానవులలో దేవుని స్వరూపం విషయంలో కూడా ఇదే నిజమైయున్నది. ప్రతి మానవుడు ఆయన స్వరూపమును కలిగి ఉన్నాడు కాబట్టి ఆయనకు ప్రతి మానవుడు విలువైనవాడే, అనగా ప్రతి మానవుడు గౌరవమునకు మరియు మర్యాదకు అర్హుడు. ప్రతి మానవుడు దేవుని స్వరూపమును కలిగి ఉన్నాడని ఆదికాండం 1:27-28 వచనములు మరియు 5:1-3 బోధిస్తాయి. మనలను ఒకరి నుండి మరి ఒకరిని వ్యత్యాసపరుచు స్త్రీ పురుష వయస్సు జాతి ధనము సామాజిక స్థితి ఆరోగ్యము సామర్థ్యములు రూపు లేక ఏ ఇతర భేదములు లేకుండా ఇది సత్యమై ఉన్నది. అవును, మన గుణములు దేవునిని అనేక స్థాయిలలో ప్రతిబింబించవచ్చు. అయితే ఒకనితో గౌరవము మరియు మర్యాదతో వ్యవహరించున్నంతగా ప్రతి మానవుడు దేవుని స్వరూపమును కలిగి ఉన్నాడు. ప్రతి మానవుడు ఏదో ఒక విధముగా దేవునికి ప్రాతినిధ్యం వహిస్తాడు. మరియు దేవుని ప్రతినిధులతో దుర్వ్యవహారం చేయుట అంటే స్వయంగా దేవుని హేళన చేయడమే అవుతుంది. ఆదికాండం 1:1 ప్రకారం దేవుడు మనలను తన స్వరూపమందు సృజించాడు అనున్నది మానవుల గుర్తింపులో ఒక ప్రధానమైన సత్యముగా ఉన్నది. కాబట్టి ఏదో ఒక విధముగా మానవులందరూ కూడా దేవుని ప్రతిబింబించుటకు మరియు ఈ లోకములో ఆయనకు ప్రాతినిధ్యం వహించుటకు చేయబడ్డారు. ఇది మానవులందరి విషయములో వాస్తవమై ఉన్నది. మరియు మనము కలుసుకుని ప్రతి మానవునితో ఎలా వ్యవహరించాలి అనే విషయము కొరకు ఇది కొన్ని అద్భుతమైన నైతిక పరిణామాలను ఇస్తుంది. ఒకవేళ మానవులందరూ దేవునికి ప్రతినిధులైతే మనం ఇతర మానవులతో వ్యవహరించు విధానము దేవునితో మనము కలిగి ఉన్న అనుబంధమును సూచిస్తుంది. ఎంతవరకు అంటే, ఒకవేళ మనం ఇతర మానవులను గౌరవిస్తే వారి సృష్టికర్త అయిన దేవుని గౌరవిస్తున్నట్లే, మరియు ఇతర మానవులను అగౌరవపరిచి గాయపరిచి దుర్భాషలాడితే మనము దేవుని అగౌరవపరిచినట్లే. కాబట్టి ఉదాహరణకు ఆదికాండం 9:6 నరహత్య అను పాపమునకు మరణశిక్ష విధించబడింది. ఎందుకంటే మానవులు దేవుని స్వరూపమందు చేయబడ్డారు. కాబట్టి హత్య చేయబడిన వ్యక్తి దేవుని స్వరూపమును కలిగి ఉన్నవాడు. మరియు ఆ దేవుని స్వరూపమును కలిగి ఉన్నవాని మీద దాడి చేయుట ద్వారా మీరు దేవుని మీద దాడి చేయుచున్నారు. మనము ఒకరినొకరము దూషించుకొనకూడదని యాకోబు పత్రిక 3:9 తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ శారీరక దాడిని గూర్చి కాదుగాని మాటల దాడిని గూర్చి వ్రాయబడియున్నది. ఎందుకంటే మానవులు దేవుని పోలికలో చేయబడ్డారు. అవే మాటలు ఉపయోగించుట లేదు గాని సామెతల గ్రంథం 14:31 మనం ఇలా చదువుతాము. దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు, బీదను కనుకరించువాడు దేవుని గణపరచువాడు. కాబట్టి ఇక్కడ ఆర్థిక దోపిడీని గూర్చి వ్రాయబడింది. అది శారీరకమైనది లేక మాటలతో కూడినది లేక ఆర్థికమైనది ఏదైనా కావచ్చు, నియమము మాత్రం చాలా స్పష్టముగా ఉంది. దేవుని స్వరూపములను కలిగి ఉన్న వారితో మనము వ్యవహరించు విధానము స్వయంగా దేవుని పట్ల మన వైఖరిని మరియు ప్రతిస్పందనను తెలియజేస్తుంది. ఈ వాక్యభాగములన్నిటిలో మనము గమనించవలసిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మానవాళి కొరకు ఉపయోగించిన పదజాలము సాధారణమైనదిగా ఉన్నది. ఇది కేవలం దేవుని నిబంధన ప్రజలకు మాత్రమే పరిమితము చేయబడలేదు. ఇది మానవాళి అంతటినీ గుర్చినది. కాబట్టి ఏ జాతి అయినా కావచ్చు, స్త్రీ పురుషులలో ఎవరైనా కావచ్చు, ఎలాంటి సామాజిక ఆర్థిక స్థితి అయినా కావచ్చు, ఆస్తికుడు కావచ్చు లేక నాస్తికుడు కావచ్చు, నైతికమైన వ్యక్తి కావచ్చు లేక అనైతికమైన వ్యక్తి కావచ్చు, ప్రతి మానవుడు దేవుని స్వరూపమును మోయువారై ఉన్నారు. కాబట్టి వారు మర్యాద మరియు గౌరవమునకు అర్హులై ఉన్నారు. మరియు వారితో మనము వ్యవహరించు విధానము దేవుని పట్ల మన వైఖరిని సూచిస్తుంది. మానవులందరి యొక్క గౌరవమును గుర్తించుటతో పాటుగా న్యాయమును జరిగించుట కూడా ప్రాముఖ్యమై ఉన్నది. దేవుని స్వరూపములందరి కొరకు మనము న్యాయమును జరిగించాలని లేఖనము సూటిగా ఆజ్ఞాపిస్తుంది. మానవులందరూ దేవుని స్వరూపములుగా సృజించబడ్డారు అనే విషయము ఆధారముగా ఆదికాండం 9:5 నరహత్యను నిషేధిస్తుంది. మరియు ఇదే కారణము చేత యాకోబు పత్రిక 3:9 ప్రజలను శపించుటను నిషేధిస్తుంది. దేవుని రాజ్యమును చూచుట ద్వారా కూడా న్యాయమును జరిగించుట యొక్క ప్రాముఖ్యతను మనము చూడగలము. ఆయన రాజ్యమును నిర్మించుటకు దేవుడు మానవ జాతిని నియమించినప్పుడు ఆయన నిబంధన ధర్మశాస్త్రమును ఆచరించమని మరియు ఆ నియమమును సరిగాను న్యాయముగాను ఉపయోగించమని మనకు ఆజ్ఞాపించాడు. దేవుని సేవకరాజులుగా మన పాత్ర న్యాయమును కాపాడు బాధ్యతను మనకు ఇస్తుంది అని చూచుటకు ఉత్తమమైన మార్గములలో ఒకటి మంచి రాజులను గూర్చి లేఖనం ఏమి సెలవిస్తుందో చూచుట. ఉదాహరణకు 2వ దినవృత్తాంతముల గ్రంథము 9:8 షేబాదేశపు రాణి సొలొమోను రాజును ఈ విధముగా ప్రశంసించింది. నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు రాజువై ఆయన సింహాసనము మీద ఆసీనుడవై ఉండునట్లు నీ యందు అనుగ్రహము చూపినందుకు నీ దేవుడైన యెహోవాకు స్తోత్రములు కలుగునుగాక. ఇజ్రాయేలీయులను నిత్యము స్థిరపరచవలనన్న దయాలోచన నీ దేవునికి కలిగియున్నందున నీతి న్యాయములను జరిగించుటకై ఆయన నిన్ను వారి మీద రాజుగా నియమించెను అని చెప్పెను. మంచి రాజులు యెహోవా సన్నిధిని పాలిస్తారని అనగా ఆయన వారికిచ్చిన అధికారమును ఉపయోగిస్తారని షేబాదేశపురాణి సరిగానే చెప్పింది. మరియు న్యాయమును నీతిని జరిగించుటకు వారు ఈ అధికారమును ఉపయోగిస్తారు. మానవులంతా సొలొమోను పోషించిన పాత్రను పోలిన పాత్రనే పోషిస్తారు. కాబట్టి మన తోటి మానవుల కొరకు న్యాయమును జరిగించు బాధ్యత మనకు కూడా ఇవ్వబడినది. దేవుని భూలోక రాజ్యము మీద ఉన్నతమైన రాజు మరియు యేస్సు అను పేరు గల రానున్న మెస్సయ్య లేక క్రీస్తును గూర్చి యెషయా ఇచ్చిన వివరణలో కూడా న్యాయమును గూర్చి ఇదే విధమైన భాషను మనము కనుగొంటాము. యెషయా గ్రంథము 42:1-4 ప్రకారం అతడు అన్యజనులకు న్యాయము కనుపరచును, అతడు సత్యముననుసరించి న్యాయము కనుపరచును, భూలోకమున న్యాయము స్థాపించు వరకు అతడు మందగిల్లడు, నలుగుడు పడడు, ద్వీపములు అతని బోధ కొరకు కనిపెట్టును. సొలొమోను మరియు యేసు యొక్క ఉదాహరణలు చూపునట్లు మానవులందరి కొరకు న్యాయమును జరిగించుట దేవుని స్వరూపములముగా మనందరి పాత్ర అయ్యున్నది. దేవునితో మరియు ఇతర మానవులతో మన అనుబంధములను ఇప్పటి వరకు మనము చూశాము. కాబట్టి ఇప్పుడు మిగిలిన సృష్టి అంతటి మీద దృష్టి పెడదాము. సృష్టితో మన అనుబంధము ఆదికాండము 1:27-28 వర్ణించబడింది. ఈ సుపరిచిత వచనములను మరొకసారి వినండి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను, దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుని స్వరూపములుగా మానవులు సృష్టిని పాలించుచున్నారు. భూమిని నింపి లోపరుచుకొని దానిలోని సృష్టములను పాలించుట మన బాధ్యత అయ్యున్నది. వేదాంతవేత్తలు చాలాసార్లు ఈ బాధ్యతను సాంస్కృతిక ఆజ్ఞ అని పిలుస్తారు. ఎందుకంటే ఈ బాధ్యతలో మనము అరణ్యమును తోటగా మార్చుతూ భూమి మీద ప్రతిచోట మానవ సంస్కృతులను మరియు సమాజములను స్థాపిస్తూ లోకమును సాగు చేస్తాము. అయితే దీనిలో ఖచ్చితముగా ఏమేమి ఉన్నాయి? నేను ఆదికాండం 1 మరియు 2 చూసి మనకు ఇవ్వబడిన బాధ్యతలను గురించి ఆలోచించినప్పుడు అవి రెండు శ్రేణులలో విభజించబడినట్లు అనిపిస్తాయి. ఒకవైపున ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించమని దేవుడు చెబుతున్నాడు. మరికొందరు మానవులకు జన్మనిచ్చుట మరియు దేవుడు సృజించిన సృష్టిలో ఒక విధముగా ఉపసృష్టికర్తలుగా ఉండుట ఒక అద్భుతమైన ఆజ్ఞ అయ్యున్నది. మనకు ఇవ్వబడిన 2వ ఆజ్ఞ లేక 2వ పని ఏమనగా సృష్టిని సాగు చేయుట, దేవుని మహిమ కొరకు దానిని సాగు చేయుట. ఆదికాండములోని ఆ అధ్యాయములలో లోపరుచుకునుట అని చెప్పబడింది. కాబట్టి పునరుత్పత్తి చేయమని మాత్రమే, వృద్ధి చెందమని మాత్రమే మనకు తెలియజేయబడలేదు. గాని మానవులుగా మనము ఎదుగుచుండగా దేవుడు చేసిన సృష్టి మీద మనము శ్రద్ధ వహించాలి. సృష్టిలో మనము ఒక కొనసాగు క్రమమును తీసుకుని రావాలి. సృష్టిలో మనము ఫలములను ఫలించాలి. మనము భూమిని దున్ని దానిని భద్రపరచాలి. మనలను తన స్వరూపమందు చేసి ఆయన మనకు ఇచ్చిన లోకములో సృష్టించుటను కొనసాగిస్తూ మనలో సృష్టించు ఆశను ఉంచిన దేవుని నుండి ఆ సృష్టించు ప్రేరణను పొందాలి. ఆదికాండము 2:8 లో దేవుడు ఏదేనులో ఒక తోటను నాటాడని మనకు తెలియజేయబడింది. కాని మిగిలిన లోకమంతా ఎలా ఉండినదో మనకు తెలియజేయబడలేదు. ఆదికాండం 1వ అధ్యాయం అంతటా లోకము మంచిగా ఉన్నదని దేవుడు చెప్పిన విషయము మనకు తెలుసు. బైబిల్ పండితులు దీనికి సమ్మతిస్తారు. మరియు ఈ సందర్భంలో హెబ్రీ పదమైన తోబ్ అనగా మంచిది అని అనువదించబడింది. మరియు దేవునికి ఇష్టముగా ఉన్నది మరియు భౌతికముగా అందముగా ఉన్నది అని దీని అర్థము. అయినప్పటికీ భూమిని లోపరుచుకుని బాధ్యత మానవులకు ఇవ్వబడినది అను సత్యము ఇంకా చేయవలసిన పని మిగిలియున్నదని తెలియజేస్తుంది. దేవుడు ఏదేను తోటలో నడిచేవాడని ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనం సెలవిస్తుంది. కాబట్టి అది ఆయన నివసించుటకు యోగ్యమైన స్థలముగా ఉండెను. ఇంతకుముందు పాఠములో మనము చూసినట్లు తోటలో ఆయన ఆదాము హవ్వలకు యాజక బాధ్యతలను ఇచ్చాడు. కాబట్టి తోట ఆయన యొక్క పవిత్ర స్థలము లేక దేవాలయమై ఉండినది. అయితే మిగిలిన ప్రపంచమంతా వేరుగా ఉండినది అని ఈ సత్యములు సూచిస్తాయి. సాంస్కృతిక ఆజ్ఞ ద్వారా మానవులు తోట సరిహద్దులను దాటి మిగిలిన లోకములోనికి వ్యాపించాలని మరియు వ్యాపించుచుండగా దానిని లోపరుచుకోవాలని, లోకమంతటిని దేవుని యొక్క సన్నిధి ఉన్న తోటగా మార్చాలని దేవుడు ఆశించాడు. లోకమును సాగు చేయుటతో పాటుగా భూజంతువులను పాలించు బాధ్యత కూడా మానవాళికి ఇవ్వబడినది. తరువాత దినములలో దేవుని ధర్మశాస్త్రము జంతువులను కాయుటను గూర్చి ఇచ్చిన నియమములలో దీనిని గూర్చిన అవగాహనను మనము పొందవచ్చు. పెంపుడు జంతువుల విషయంలో నిర్గమకాండము 20వ అధ్యాయం 10వ వచనము వాటికి వారపు విశ్రాంతి దినమునిస్తుంది. అది వారికి శారీరక ఒత్తిడిని కలిగిస్తుంది. కాబట్టి ద్వితీయపదేశకాండము 22వ అధ్యాయం 10వ వచనము అసమానముగా కాడిని మోపించుటను నిషేధిస్తుంది. అడవి జంతువుల విషయములో అవి బీడు విడువబడిన భూమిలోనిది తినుటను నిర్గమకాండం 23వ అధ్యాయం 11వ వచనం అనుమతిస్తుంది. పొదుగుచున్న అడవి పక్షిని పట్టుకునుటను లేక చంపుటను ద్వితీయపదేశకాండము 22వ అధ్యాయం 6-7 వచనములు నిషేధిస్తాయి. భూమి మీద మరియు దానిలోని సృష్టముల మీద మనకు ఇవ్వబడిన బాధ్యతలు లోకము కేవలం మన ఉపయోగము కొరకు మాత్రమే లేదు అని సూచిస్తుంది. భిన్నముగా అది ప్రాథమికముగా దేవుని ఉపయోగము కొరకు ఉనికిలో ఉన్నది. కాబట్టి ఆయన స్వరూపములుగా ఆయన మంచిది అని పిలిచిన వాటిని భద్రపరచు మరియు కాయు బాధ్యత మనకు ఉంది. మరియు వాటికి హాని కలిగించు విధముగా గాక వాటిని వృద్ధి చెందించు విధముగా సాగు చేయు బాధ్యత మనకు ఉంది. మనము దేవునితో, ఇతర ప్రజలతో మరియు మన చుట్టూ ఉన్న లోకముతో అనుబంధపరుచుకుని విధానములో దేవుని స్వరూపములమై ఉండుటకు అనేక పరిణామాలు ఉన్నాయి. భూమి మీద దేవుని ప్రతినిధులముగా మన ఆలోచనలు, స్వభావము మరియు భావనలు ఆయనను ప్రతిబింబిస్తాయి. మరియు ఆయన ఉద్దేశ్యములను నెరవేర్చు విధముగా ఆయన సృష్టికి మరియు సృష్టములకు ప్రయోజనకరమైన విధముగా మరియు ఆయనకు మహిమను తెచ్చు విధముగా మన పాత్రలను పోషించుటకు ఆయన మనలను వ్యక్తిగతముగా బాధ్యులను చేశాడు. ఈ పాఠములో దేవుని స్వరూపముగా మానవాళి యొక్క పాత్రను మనము చూశాము. అబద్ధ దేవతల యొక్క స్వరూపములను మరియు నిజదేవుని యొక్క స్వరూపములను పోల్చుట ద్వారా మన స్థానమును మనము విశదీకరించాము. దేవుని స్వరూపములుగా మనము కలిగియున్న నైతిక, తార్కిక మరియు ఆత్మీయ గుణములను మనము వర్ణించాము. దేవునితో, ఇతర మానవులతో మరియు మిగిలిన సృష్టి అంతటితో మనము కలిగియున్న అనుబంధములను మనము పరిగణించాము. అనేక ఆధునిక తత్వశాస్త్రములు పూర్తిగా మనుష్య కేంద్రీకృతములై ఉన్నవి. సర్వోన్నతమైన అధికారముగా దేవుని మీద దృష్టిపెట్టుట మానవులను బానిసలనుగా చేస్తుంది అని వారు నమ్ముతారు. మరియు దేవుని ప్రక్కనబెట్టి మానవాళి మీద దృష్టిపెట్టుట స్వయం యోగ్యతను మరియు నిశ్చయతను బలపరుస్తాయని నమ్ముతారు. కానీ ఇది పూర్తిగా భిన్నమైనదిగా ఉన్నది. భూమి మీద దేవుని స్వరూపములుగా మనము సొంతగా ఎన్నడూనూ కలిగి ఉండలేనంత యోగ్యతను మరియు ప్రాముఖ్యతను మనము కలిగి ఉన్నాము. దేవుడు తన స్వరూపమును మనకిచ్చి మనలను రాజులనుగా చేశాడు. ఆయన పరిపాలనకు ప్రాతినిధ్యం వహించు, ఆయన ఇచ్చిన అధికారమును ఉపయోగించు, ఆయన స్వభావమును వ్యక్తపరచు మరియు ఆయన చిత్తమును జరిగించు బాధ్యత మనకు ఇవ్వబడినది. దీనికంటే ఎక్కువ విలువను మరియు నిశ్చయతను మానవాళికి ఏమి ఇవ్వగలదు?